न गुरोरधिकम् न गुरोरधिकम् न गुरोरधिकम् न गुरोरधिकम् शिवशासनतः 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 शिवशासनत न गुरोरधिकम् न गुरोरधिकम् हरिशासनतः हरिशासनतः आनन्दैकर सप्रसार विलसन् मन्दस्मिताख्यम् कृपापारीणम् निजभक्तमानसनवाम्भोजात आनोदयम् कालज्ञानविदग्रणिम् शिवकरम् कालीसमम् सद्गुरुम् ब्रह्मज्ञानमयम् नमामि हनुमत्काली प्रसादावयम् सत्सङ्गत्वे निस्सङ्गत्वम् निस्सङ्गत्वे निर्मोहत्वम् निर्मोहत्वे निश्चलतत्त्वम् निश्चलतत्त्वे जीवन्मुक्तिः निश्चलतत्त्वे जीवन्मुक्तिः ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि 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 ॐ श्रीगुरुभ्यो नमः క్షేత్రాధీశ్వరులైనటువంటి యోగిరాజు రాజాధిరాజు సమర్థ సద్గురు సాయినాథి దివ్య చరణారవిందములకు శిరస ప్రణమిల్లుతూ అలాగే శ్రవణాసక్తతో సత్సంగానికి అని వచ్చినటువంటి 51 మంది భగవద్భక్తుల దివ్య చరణారవిందములకు శిరస ప్రణమిల్లుస్తూ సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః. ఈ ఉత్సవాలు శ్రీ సాయినాథుని ప్రతిష్ట పూర్వకంగా వార్షికంగా జరిగేటువంటి ఉత్సవాలు. భగవంతుడు ఇక్కడ ప్రతిష్ఠింపబడటానికి ఎవరు కారకులు? భగవంతుడి ఇక్కడ ప్రతిష్ఠ చేసుకున్నాం, దానికి ఎవరు కారణం? భగవద్భక్తులే, సాయి భక్తులే. అంటే సాయి భక్తికి భక్తులకి స్వతంత్రం ఉంటుందా? అంటే సాయి భక్తులనే కాదు, ఏ భగవంతుని భక్తుడికైనా స్వతంత్రంగా ఏమైనా చేయగలడా? తనకుగా ఏ శరీరధారి కూడా స్వతంత్రించి ఏదీ చేయలేదు. కానీ ఇంతటి దివ్యమైనటువంటి పరమాత్మని మనం ప్రతిష్ఠ చేసుకోవడానికి కారణమేమైనది? భక్తుల హృదయాలలో ఉన్నటువంటి భగవంతుడు తనకుగా తానే ఆ భక్తులలో ఒక ప్రేరేపణ కలిగించి ఆ ప్రేరేపణ ద్వారా ఆ ఉన్నటువంటి ఆ ఇచ్చుకాన్ని వాంఛని భగవద్భక్తిగా అది భగవంతుని కోరిక గనక భగవత్పరమైనటువంటి గనక 10 మంది భక్తులతో కలిసి మరి ఇన్ని సంవత్సరాలుగా ప్రతిష్ఠింపబడి ప్రతిష్ఠించిన ఒకరోజే కాని ప్రతిష్ఠించిన మొదలుకొని ఇప్పటి వరకు మనం అటు వెళుతున్నా ఇటు వెళుతున్నా అటు చూసేసరికి ఎవరు ఏమి గుర్తుకొస్తుంది? స్వామివారి టెంపుల్ సరికి సాయినాథులు గుర్తుకొస్తున్నారు. ఎప్పుడొచ్చారు? ఎప్పుడు ప్రతిష్ఠ అయ్యారు, ఈ ప్రతిష్ఠకి కారకులు ఎవరు, ఇవన్నీ గుర్తొస్తున్నాయా? ఒకసారి దేవుడు గుడి కనిపించేసరికి ఒకసారి మనసారా నమస్కారం పెట్టుకుంటున్నామా? ఏమండి మన ఆర్ష సాంప్రదాయం, మన పెద్దల నాటి నుంచి మనకి నేర్పించినటువంటిది ఏంటి? ఒక గోమాత కనిపించింది, వెంటనే దండం పెట్టాలనిపిస్తుంది. గోమాత కనిపించేసరికి ఏమనిపిస్తుంది? దండం పెట్టాలనిపిస్తుందా? అనిపిస్తుంది. గోవెందుకని? దైవం గనక. అలాగే గోవు, అలాగే ఒక ఎద్దు కనిపించింది. ఎద్దు కనిపించేసరికి ఎవరు గుర్తుకొస్తున్నారు? మనకి నందీశ్వరుడు గుర్తుకొస్తున్నాడు. అందుకే కదా స్వామి సన్నిధానానికి వెళ్తుంటే ముందుగా ఎవరు కనిపించారండి అక్కడ? ఇగో నన్ను దాటి నిన్ను వెళ్తావు, ముందు నాకు దండం పెట్టన్నట్టుగా ఉన్నాడు ఆయన. అక్కడ వెంటనే ఆయన దండం పెట్టగానే మనం ముందుకెళ్ళాలి. నందీశ్వరుడు. అలాగే ముందర నిజమైనటువంటి భగవంతుని తత్వాన్ని గుర్తించాలి అంటే ఆ భగవంతుని భక్తులతో మనకి సహవాసం ఏర్పడాలి. భగవంతుని భక్తులతో మనకి సహవాసం, సహచర్యత మనం కలిగి ఉండాలి. అప్పుడు మనకేమనిపిస్తుంది? లోపలికి వెళ్లి అసలు దేవతా దర్శనం చేసేసరికి ఈ భగవద్భక్తుల సహచర్యం చేత మనకి ఇంకా మనలో మనస్సులో ఉన్నటువంటి భావాలకి మరికొన్ని నూతనమైనటువంటి నవీనమైనటువంటి ఒక అనుభూతిని మనం పొందగలుగుతాం నిజంగా దేవుడి దగ్గరికి వెళ్తే. అందుకనే దానికిగా మన మనస్సుకి ఏది కావాలి? నా గురోరధికం. అక్కడ గురుస్వరూపంలో ఉన్నారు సాయినాథుడు. పక్కనే ఎవరు గుర్తుకొస్తారు మనకి? వెంట వెంటనే సాయినాథుని చరిత్ర చూసుకునేసరికి దత్తాత్రేయ స్వామి గుర్తుకొస్తారు. ఏ మహాత్ముడికి అసలు గురువరేణ్యుల, ఎందుకంటే ఒకసారి షోలాపూర్ వెళ్తే దత్త జయంతికి పిలుస్తుంటారు. పిలిచి 11 రోజులు 9 రోజులు అక్కడ సత్సంగాలు జరుగుతుంటాయి 2 పూట్ల. దత్త జయంతిని గురు చరిత్ర చెప్పమంటారు. సరే దత్తదేవుని చరిత్ర తీసుకుంటే ఏ పేజీ తిప్పి చూసినా అస్మత్ గురుదేవుల యొక్క చరిత్రే. తేడా ఎక్కడా కనిపించల. మాతో వచ్చినటువంటి అందరు భక్తులు అన్నారు, బా అమ్మా ఏనాడు ఇట్లా ఇంతలాగా చెప్పుకోలేదమ్మా, మనం ఇటువంటి చరిత్రను చెప్పుకుంటున్నామన్నారు. చెప్పుకునే పుస్తకం మాత్రం దత్త చరిత్ర, కానీ గురు చరిత్ర అనేటువంటి దానికి ఏ మహాత్ముని చరిత్రలో కూడా తేడాలుండవు. భేదం లేదు. భేదం కల్పించుకునేది ఎవరంటే మనస్సుకు లోబడినటువంటి మానవుడికే ఇటువంటివన్నీ వస్తుంటాయి. అందుకని ఏమనుకుంటాం? అవధూతాయ విద్మహే దిగంబరాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్. ఒకసారి దత్తదేవుని గాయత్రి. హంస హంసాయ విద్మహే పరమ హంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. అంటే ఎవరిది? గురుదేవుని. గురు తత్వానికి గాయత్రి. అది ఏ స్వరూపమై ఉన్నది అక్కడ? అది పాలు నీటిని కలిపెడితే హంస, పాలు నీటిని కలిపెడితే భగవంతుడు హంస ముక్కుకి ఒక శక్తినిచ్చట. పాలని మాత్రమే స్వీకరించి పాలలో కడి ఉన్నటువంటి మిగిలినటువంటి నీటిని అట్టే పెట్టేస్తుంది. హంస పాలు నీళ్లు కలిపెడితే దానికున్నటువంటి ఆ లోపల ముక్కు పెట్టగానే వెంటనే స్వీకరించేది పాలు స్వీకరిస్తుందంట, నీటిని వదిలిపెట్టేస్తుందంట. దేనికి చెప్పొస్తారంటే ఇటువంటిది మనం ఈ ప్రపంచం అనేటువంటి ఇంత విషయాదులు ఇంత ఆకర్షణలతో కలిగినటువంటి ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా మానవుడు నిజమైనటువంటి సుఖాన్ని అనుభవించాలి అంటే వివేక దృష్టి కలిగి ఉండాలి. అటువంటి వివేక దృష్టి అంటే ఏంటి? నిత్యానిత్య వస్తువు వివేకం కలిగి ఉండాలి. ఇక్కడికి వచ్చాం, ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఇంటి పక్క ఆవిడొచ్చిందా, ఇంటి ముందు ఆవిడొచ్చిందా, ఆవిడ ఒక్క ఆవిడే వచ్చిందా, నలుగురు కలిసి వచ్చారా, ఆవిడ ఇంకా రాలేదేమిటి? మన దేవుడి దగ్గరికి వచ్చిన వీళ్ళందరినీ వెతుక్కోడనక. నేను కొంచెం పెద్ద కొబ్బరికాయ తీసుకొచ్చా, నా పక్క ఆవిడ చిన్న కొబ్బరికాయ తీసుకొచ్చింది, అది 3 రూపాయల కొబ్బరికాయ అనుకుంటా, నేను తీసుకొచ్చిన 5 రూపాయల కొబ్బరికాయ. గుడి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మన మనసుకున్నటువంటి వాసనలు ఏం చేస్తున్నాయంటే భగవంతుని గుర్తించడం, ఆనందించడం, దర్శించుకోవడం మానేసి వీటికి అలవాటు పడి బయట ప్రపంచంలో తిరుగుతున్నాయి. మనసు ఇక్కడికి వచ్చి కూడా ఏం చేస్తున్నాయి? వీటి గురించే ఆలోచిస్తున్నాయి. ఆలోచిస్తే పాప భగవంతుడు ఏమంటాడు? ఆశీర్వచనం ఎప్పుడు మనం ఏ పా చెయ్యి అలాగే ఉంటుంది అభయహస్తం. కాబట్టి నువ్వు ఏ ఆలోచనతో ఏ మనోభావనతో ఉంటే ఆ భావన తథాస్తు అయిపోతావు. ఇప్పుడు మనకు వచ్చే భావనలు శాంతిని కలిగిస్తున్నాయా, సుఖాన్ని కలిగిస్తున్నాయా, లేకపోతే దుఃఖాన్ని కలిగిస్తున్నాయా? మళ్ళా మాట్లాడితే అటువంటి భావనలు ఈర్ష్య, అసూయత, అసహనం, ఓర్వలేనితనం, వీటినన్నిటినీ పెంచి తోటి భక్తుణ్ణి కూడా ఏ మాట మాట్లాడుతున్నామో, ఏ మాట అంటున్నామో అనేటువంటి విచక్షణ జ్ఞానం లేకుండా మానవుడు మానవుడు అనిపించుకోవట్లే. ఏమనిపించుకుంటున్నాడు? దానవుడు అనిపించుకుంటున్నాడు. తన స్వభావాలలో గుణాలతో కలిపి మనస్సుని ఏమనిపించుకుంటున్నాడు? మానవుడు అనిపించుకోవట్లే, దానవుడు, రాక్షసుడు అనిపించుకుంటున్నాడు. మనం చాలా చాలా వార్తలు వింటున్నాం కదా, ఎక్కడెక్కడో ఏంటో ఏంటో జరగరానేటువంటి అని జరుగుతుంటే అబ్బో అదేదో రావణాసురుడు త్రేతాయుగం అనుకున్నాం, గాని అచ్చంగా ఇప్పుడు చూస్తున్నాం రావణాసురుడిని దుర్యోధనాదుల్ని అనుకోవటంలే. అంటే ఆయా కాలాన్ని మళ్ళీ ఇప్పుడు గుర్తు చేస్తున్నాము లేదా? ఎందువలన మనకి గుర్తుకొస్తుంది ఇవన్నీ? మానవునిలో ఉన్నటువంటి దుష్టత్వం గురించి అదృష్టులందరినీ కూడా మనం గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. అని ఎంత దుష్టత్వం ఉన్నా అందులో కూడా భగవంతుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు. అన్నిటిలోనూ సర్వవ్యాపకమైనటువంటి భగవంతునికి అందులో వ్యాపించకుండా లేడు. కానీ ఆ మనస్సు, ఆ మానవుడు గుర్తించటల్లా తనలో తనకి తనకుగా తన గురించి తాను గుర్తించలేకపోతున్నాడు. ఎదుటి వాటిలో ఉన్నటువంటి చిన్న చిన్న వాటిని తీసి భూతత్వంలో పెట్టి చూసి పెద్దగా చూసి దాని గురించి విమర్శలు చేస్తున్నాడు. మహాత్ములు కూడా ఏం చెప్పారంటే ఆత్మ విమర్శ చేసుకో నువ్వు తరిస్తా ఉన్నారు కానీ పరవిమర్శ చేయమని ఎక్కడా లేదు. ఆత్మవిమర్శ చేసుకోమన్నారు. మన స్థితి ఎలా ఉన్నది, మన మనసు ఏకాగ్రతగా ఉంటున్నదా లేదా, మన గురుదేవులు చెప్పినటువంటి మాటని అనుసరిస్తున్నామా ఆచరిస్తున్నామా లేదా, ఇటువంటి పాఠం మనం నేర్చుకున్నట్లయితే మన దోషమేంటో మనకు తెలుసుకోవాలి. అందువలన ఇక్కడ మహాపుల సన్నిధికి వచ్చినప్పుడు ఆ భగవానుడి సన్నిధికి వెళ్ళినప్పుడు ఏముండాలి? అన్నిటినీ ముందు ఆ గేట్ అవతల వదిలిపెట్టేసారు. చెప్పులు ఎప్పుడు వదిలిపెడుతున్నాము? చెప్పులతో పాటు చెప్పుడు మాటలు కూడా వదిలిపెట్టారు. చెప్పుడు మాటలు ఏంటి? లోకాభిరామణం, లోకంతో కూడినటువంటిది, లోకంలో ఉన్నటువంటి జనులతో కూడినటువంటిది, లోకంలో ఈ పడిగట్లు పాటలు ఇవన్నీను అవన్నీ ఆ గేట్ అవతలే వదిలిపెట్టి ప్రభు నీ సన్నిధికి వస్తున్నానయ్యా అన్ని నువ్వే, ఎందుకు సాష్టాంగ నమస్కారం పెడుతున్నాం మనం? సాష్టాంగ నమస్కారం అర్థమేమిటి? ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. అష్టాంగాలు ఎందుకు? మనం ఇలాగ పడుకుని దండవత్ ప్రణామం అన్నారు. ఏది ఒక దండం పెట్టినట్టుగా, ఒక కర్ర పెట్టినట్టుగా ఎలాగా నమస్కారం పెడుతున్నావు మనం? ఎందుకంటే నాదంటూ ఏం లేదయ్యా, నువ్విచ్చిందే ఇదంతా, కాబట్టి ఇదిగో నీకే అర్పిస్తున్నాను అని నమస్కారం పెడుతున్నాం. ఆ నమస్కారాలు కూడా ఎక్కువైపోయి ఒక ఎక్సర్సైజ్ అయిపోతుందే తప్ప మనసును మాత్రం జోడించట్లేదు. మనసుని అక్కడ ఏకాగ్రత చేయకుండా నువ్వేం చేసినా అదేమైపోతుంది? మనసు ఒక చోట, తను ఒక చోట పెట్టినటువంటి మానవుడికి ఏమవుతుంది? మనసు ఒక చోట, తను ఒక చోట ఉన్న మానవుని జన్మమే వృధా అయిపోతాం. అందుకని మనం ఏం పని చేస్తున్నామో దాని మీద మనసు ఉంచితేనే ఆ పని రాణిస్తుంది. మన వంటింట్లో కూడా, వ్యవహారంలో కూడా ఏ పని చేస్తున్నామో దాని మీద మనసు పెడితేనే రాణిస్తుంది. పరీక్ష రాసే విద్యార్థికి కూడా రాసేటువంటి సమయంలో మనస్సు అక్కడ కేంద్రీకృతమైతేనే వాడు ఉత్తీర్ణుడు అవుతున్నారు. అలాగే ఇటువంటి ఈ ప్రపంచంలో కూడా మనం భగవంతుని సన్నిధానానికి వచ్చినప్పుడు లేదు, మనం నిజంగా మనం పరిపూర్ణమైనటువంటి వివేక దృష్టి కలిగి ఉండాలి అనుకున్నప్పుడు ఈ నిత్యానిత్యమైనటువంటి ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా ఏది ఎంతవరకు సత్యమో, ఏది ఎంతవరకు మనం దానిని యాక్సెప్ట్ చేయాలో, ఎంతవరకు మనం దానిని తీసుకోవాలో, ఎంతవరకు దాని గురించి మనం ఆలోచించాలో, ఎవరికి ఎంతవరకు ప్రేమనివ్వాలో, ధర్మం ఎంతవరకు ఉన్నదో అంతవరకు చేస్తే బాధ దుఃఖము అవి కూడా లిమిట్స్ లో ఉంటాయి. కానీ ఉండం, ఇవి కూడా హద్దులు దాటిపోతున్నాము, దుఃఖం కూడా హద్దు దాటిపోతుంది, ప్రవహించేస్తారు. అందుకని ఎప్పటికప్పుడు అందుకని గురుగీతలో కూడా ఏమన్నారు, నగురోరధికం 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 శివశాసనత 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 శివశాసన. ఎందుకంటే సదాశివుడు పార్వతీదేవికి చెప్తున్నట్ట గురుగీత చెప్తున్నటువంటి సమయంలో అసలు గురుగీత గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చింది, స్కాంద పురాణంలో అంతర్గతమై ఉన్నటువంటి విషయమే. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ సదాశివుడు ఎప్పుడు కూడా ఎలాగా తపస్సులో ఉంటుంటాడు కదా, సదేక దృష్టితో ధ్యానం చేస్తూ ఉంటాడు. ధ్యానం చేస్తూ ఉంటే పార్వతమ్మ తల్లి అటు చూసింది ఇటు చూసింది, పాపం తన నాథుడు ఎప్పుడు చూసినా ధ్యానం అనేటువంటి స్థితిలో ఉన్నాడని అమ్మగారు అడిగారట, స్వామి ఎవరి గురించే నీ తపస్సు, ఎవరి గురించి తపస్సు చేస్తున్నావు ప్రభు నువ్వు అని స్వామివారిని ప్రశ్నించిందట. ప్రశ్నిస్తే అప్పుడు స్వామివారు చాలా రహస్యమైనటువంటి విషయం ఇది అని గురు తత్వం గురించి చెప్పుకుంటూ వచ్చారట మహానుభావుడు మహాదేవుడు. ఎవరు సదాశివుడు ఎవరి గురించి చెప్పుకొచ్చాడు, అమ్మగారు అడిగిందండి, ఎవరిని నీవు ధ్యానింతువయ్యా, ఎవరిని నీవు ధ్యానింతువయ్యా, కనులు మూసి కూర్చున్న స్వామి, కనులు మూసి కూర్చున్న స్వామి, కనులు తెరచి దయ చూపవ దేవ, కనులు తెరచి దయ చూపవ దేవ, కనులు తెరచి దయ చూపవ దేవ, కనులు తెరచి దయ చూపవ. హర హర మహాదేవా శంభో అక్షయ లింగ విభో స్వయంభో, హర హర మహాదేవా శంభో అక్షయ లింగ విభో స్వయంభో, హర హర మహాదేవా. ఏడు జగములు నిన్ను పూజపాయి, ఏడు జగములు నిన్ను పూజపాయి, ఏడు జగములు నిన్ను పూజపాయి, ఏడు జగములు నిన్ను పూజపా, ఎవరిని నీవు ధ్యానింతువయ్యా, రేడు జగములు నిన్ను పూజింపాయి, రేడు జగములు నిన్ను పూజింపా, ఎవరిని నీవు ధ్యానింతువయ్యా, కనులు మూసి కూర్చున్న స్వామి, కనులు తెరచి దయ చూపవ దేవా, కనులు తెరచి దయ చూపవ దేవా, హర హర మహాదేవా శంభో అక్షయ లింగ విభో స్వయంభో, హర హర మహాదేవా అక్షయ లింగ విభో స్వయం భో హర హర మహాదేవా, ఓంకార పలు పాపాల జాపాల, ఓంకార పలు పాపాల జాపాల, ఓంకార పలు పాపాల జాపాల, ఓంకారము పలు పాపాల జాపాల, ఓంకారము తొలగచేయును, ఓంకారము తొలగచేయును, ఓంకారము వినుతి చేయక ఏ పాటి వారము, వినుతి ప్రభు వినుతి చేయగయే పాటి వారము, మహిమ కలది కదనీరివ్య నామం మహిమ కలది కదనీరివ్య మహిమ కలది కదా నీరివ్య నామం మహిమ కలది కదా నీరివ్య నామం హర హర మహాదేవా శంభో అక్షయ లింగ విభో స్వయం భో హర హర మహాదేవా ప్రార్థించిందంట ఆవిడ. ఎన్నెన్నో శాపాలు శాపాల్లో ఉన్నటువంటి వాళ్ళకి శాపాలని తొలగ చేసేటువంటిది ఏంటి? మనకు అందులో ఉన్నది ఏంటి? ఓంకారం. ఓంకారం అనేటువంటిది ఏ నామం ఏ దేవుణ్ణి ఆశ్రయించండి, ప్రణవం లేనటువంటి మంత్రము, శిరస్సు లేనటువంటి మొండెము లాంటిది. కానీ పలు పాపాల శాపాల శాపాలతో ఉండి హుంకారం చేస్తున్నటువంటి వాడికి అటువంటి శాపాల నుంచి తొలగ చేసేటువంటిది ఏంటి? ఓంకారం మాత్రమే. అన్నిటికన్నా ఎంత తేలికో దాని ఉపాసన అంత యోగ్యత కలిగి ఉండాలి. ఎందుకంటే ఏ ఇతరమైనటువంటి పరమైనటువంటి దృష్టి ఉన్నా కూడా ఆ ఉపాసన మనకి సాధించలేము. అంటే అనుకో సర్దవైతానికి వచ్చేసరికి ఉన్నది ఒకటే వస్తువు అయితే ఇక ఉపాసన చేసేటువంటిది ఏముంటుంది అని. కానీ ఇంత జగత్తులో ఈ దేహం దాకా నువ్వు బయటికి వెళ్తల్లా, దేహం దగ్గరే ఇది నేను అంటున్నావు. ఇది నేను అన్నది ఊరు పెడుతూ ఊరుకోబెడుతోందా? దీని మొదలుకొని నేను మొదలుకొని మేను నేను మేను ఈ అసలు నేనికి అడ్డొచ్చి మేనుని అడ్డుపెట్టి ఈ మేను ఎక్కడ తీసుకెళ్తుంది? మనము అని కొందరిని కలుపుకుంటారు. అక్కడికేమైంది? ఇక్కడ దాకా ఉన్నది నేనని అహంకారమైనది, దీని దాని దాటిన తర్వాత మనము అనేది మమకారమైనది కదా. అంతే కదా ఈ అహంకారము మమకారము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది? ఆ మమకారం ఎంతవరకు ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించారా? ఒక రైల్లో టిక్కెట్ కొనుక్కున్నాం, రోజు రైలు ఎక్కాం, ఈ రోజే ఎక్కుతాం. ఎప్పుడో ఒక టిక్కెట్ బుక్ చేసుకున్నాం దానికి ఆ ట్రైన్లో. వెంటనే మనం ఏం మాట్లాడతాం తెలుసా ప్రతి వాళ్ళతో? నా ట్రైను భీమవరంలో 10 గంటలకు ఉంది అంటాం. మొత్తం ట్రైన్ అంతా మనం కొనేసినట్టే, ఉన్నది ఒక టికెట్ అందులో. నా ట్రైను భీమవరంలో 10 గంటలకు అంటాం. రోజు అదే ట్రైను, రోజు 10 ఇంటికి రోజు వెళ్తూనే ఉంది. కానీ నా టికెట్ ఎప్పుడైతే కొన్నానో అందులో అది నా ట్రైన్ అయిపోయింది. ఇక అయిపోయింది, అక్కడికి వెళ్ళామా? వెళ్ళిన తర్వాత నా ట్రైన్ లోపల మదన జరుగుతూనే ఉంటుంది. నా ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ అండి? నాది రాసుకుపోతున్నాం, ఈడ్చుకుపోతున్నాం. దీన్ని ఎక్కడ దాకా ఈడ్చుకు వెళ్తుందంటే ట్రైన్ ఎక్కిన తర్వాత మన సీటు దగ్గరికి వెళ్ళి ఎవరైనా మన సీట్లో అందాక అని కూర్చున్నారు అనుకోండి, ఏమయ్యా ఇది నీ సీటేనే, ఇదిగో నా టికెట్ నాది. తీరా చూస్తే ఎక్కడి వరకు నాది? ఇది మహా అయితే ఇక్కడ బయలుదేరితే హైదరాబాద్ వెళ్తామేమో, ఇది వెళితే విశాఖపట్నం వెళ్తామేమో, ఆ తర్వాత బోల్డ్ ప్రపంచం ఉంది, బోల్డ్ అంటుంది. కానీ ఇంతవరకు ఏమవుతుంది? నా ట్రైను, నా టిక్కెట్, నా సీటు. ఎన్ని నేను రాసుకెళ్ళిపోతున్నామండి? నాది నాది నాది. డ్రింక్ కొనుక్కున్నప్పుడు పెట్టే ఆ డ్రింక్ కూడా ఇది నాది అని చిన్నపిల్లాడు అంటాడు. కానీ లోపల తాగేసిన తర్వాత అట్టపెట్టి కూడా నాదని దాచుకుంటున్నామా, పారేస్తున్నామా? లోపలి తాగేసిన తర్వాత అట్టపెట్టి ఏం చేస్తున్నాము? చాలా తేలిగ్గా పారేస్తున్నాం. ఎందుకని? అందులో మన అవసరం తీరిపోయింది. ఆ లోపలి తాగేంత వరకే ఆ డ్రింక్ పెట్టి నాది, ఆ తర్వాత పెట్టి నాది కాదు, డ్రింక్ మాత్రమే నాది. కాబట్టి డ్రింక్ తాగేసాం, పెట్టి పారేసాం. మన జీవితం కూడా అంతే. మన జీవితం కూడా రేపు ఎప్పటికీ మనం ఇది ఎప్పుడు కూడా ఇది ఇక్కడ ఉండిపోయేది. మన మాత్రం సూక్ష్మ దృష్టితో మనసుని గుర్తించి వివేక దృష్టి కలిగి ఉంటే లేనిది ఎక్కడ. మన ఆలోచన ఇక్కడ ఉన్నా ఎక్కడో వాళ్ళని మనం ఒక ఊహా ప్రపంచంలో తీసుకొచ్చి ఊహించుకుని కర్మను ఏర్పరచుకుంటున్నాం. వీటి కోసం ఆలోచించి కర్మను ఆర్జించుకుంటున్నాం, కానీ కర్మరహితం చేసే పరంధాముని గురించి ఆలోచించామనుకోండి, కైలాసం ఎక్కడుంది, మానసరోవర్ ఎక్కడుంది, వైకుంఠం ఎక్కడుంది, ఎక్కడుందండి? మన మనసులోనే ఉంది, విశ్వసించిన హృదయంలో ఉంది, విశ్వసించిన హృదయంలో ఉంది. అక్కడికి వెళ్ళి మనసు ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో, నా టిక్కెట్టు ఫలానా జూన్లో 9వ తారీఖు, మే 20వ తారీఖు బయలుదేరాడు యాత్రకి, బయలుదేరి వెళ్ళినటువంటి వాడు ఏమంటాడు, రిటర్న్ టికెట్ గురించి మర్చిపోతారా? మర్చిపోతామండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను నేను, ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మళ్ళీ నేను వచ్చిన చోటుకి వెళ్ళిపోవాలి, ప్రోగ్రాం ఉంది, అది మర్చిపోతానా? మర్చిపో, ఎందుకని? పెద్ద అవసరం కూడా లేదు, తప్పకుండా వెళ్ళిపోతాం, వెళ్లకుండా ఉంటామా ఏంటి అయినా? ఎందుకంటే ఈ దేవుడు పాపం తండ్రికే ఎక్కువ అట్టే పెట్టుకోకూడదు, నువ్వు వచ్చిన జీవితం ఇంకా కొంత సేవ చేసుకోవాలని పంపిస్తుంటాడు. పంపించినప్పుడు దేవుడు మనతో లేకుండా మనం వెళ్తా, ఎక్కడైనా సేవ చేసుకుంటాం మనం. కానీ మర్చిపోం, దేన్ని మర్చిపోము, ఇంచుమించు 8:30 బయలుదేరతానేమో టైం మళ్ళా. అలాగే ఏదో తీర్థం వెళ్లాలని, దేశ యాత్ర వెళ్లాలని, యాత్రకి వెళ్లిన తర్వాత ఎవరడిగినా మీరు ఎప్పుడు తిరిగి వస్తారని అడుగుతారు. మనం కూడా 20వ తారీఖు వెళ్తున్నాను కానీ జూన్9 ఆ ప్రాంతంలో వచ్చేస్తా అని చెప్పి. కానీ ఇక్కడున్న భక్తుడు, అయ్యో నేను వెళ్ళలేకపోయానే యాత్రకి, నాకు చాలా ఇబ్బందుల్లో ఉండిపోయాను అని కేవలము మనస్సుతో పాటు ఆరాధిస్తాడు. ఎక్కడికి వెళ్తుంది ఆ మనస్సు? కైలాసము, వైకుంఠము, బదరి, కేదారు, ఒకటేమిటి, అన్ని యాత్రలు తిరిగి వచ్చు. ఎందుకని? అందుకని భగవంతుడు, మా గురుదేవులు ఎప్పుడు చెప్తుండేవారు, నువ్వు ఇక్కడ ఉంటావు, నీ మనస్సు ప్రపంచమంతా తిరిగి వస్తుంది, ప్రపంచమంతా యాత్రల్లా, ప్రపంచమంతా అందరి విషయాలు, ఇక్కడే గుళ్ళో కూర్చుంటాం, నీ మనసు మాత్రం అన్ని పనులు చేసి వస్తుంది, వెళ్ళి అందరి గురించి ఆలోచిస్తుంది, అది మంచిదా? లేకపోతే నీ స్వధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తూ, నీ స్వధర్మాన్ని, స్వధర్మం కోసం నువ్వు చేయాల్సినటువంటి తిరగాల్సిన చోటకంతా తిరిగి నీ పనులు చేసుకుంటూ, అయ్యో నా దేవుడు అక్కడున్నాడే, ఈ పాటికి హారతిస్తూ ఉండుంటారు, ఆరయ్యింది ఈ పాటికి, చక్కగా సేవ చేసుకుంటూ ఉంటారు, మంగళాశాస్త్రం పాడతారేమో, 6 బావ అయ్యింది, ఓహో ఇప్పుడు అపరాధ క్షమాపణం పాడతారనమాట, 6:20 అయ్యింది అని మనం ఎక్కడికి వెళ్ళినా ఆ మనసు ఇక్కడ ఉంటుంది. తన పని తను చేసుకుంటూ మనసు ఇక్కడ ఉంటే గొప్పదా? లేకపోతే ఇక్కడ కూర్చుని ఆ మనసుతో ఎవరెవరు ఏం పనులు చేస్తున్నారు, నేను కూడా చేసేవాడిని, అన్ని వద్దనుకుని ఇక్కడ కూర్చున్నాను అని పెద్ద గొప్పగా ఆలోచిస్తుంటాడు, అహం అక్కడ వెనకాలే పడి ఉంటుంది. అది ఎవడు గొప్పది అంటే, ఎక్కడ తిరుగుతున్నా స్వధర్మం ఇచ్చినటువంటి వాడు కూడా భగవంతుడు కనుక తన స్వధర్మాన్ని తాను నిర్వర్తిస్తూ మనసు సర్వకాల సర్వావస్థలయందు దేని గురించే, భగవంతుని గురించే ఆలోచిస్తూ ఉంటుందో, ఆ సాధకుడు గొప్పవాడు ఇక్కడ ఉన్నవాడి కంటే కూడాను. మరి ఇక్కడ ఉంటే ఏం చేయాలి? వాటిని గురించి ఆలోచించకూడదు, న్యాయం చేకూర్చాలి. సత్సంగానికి వచ్చాం, న్యాయం చేకూర్చాలి. ఈ కొద్ది నిమిషాలు, ఈ కొద్ది గంటలు మనం ప్రపంచాన్ని మర్చిపోవాలి. ప్రపంచమే కాదు, పాంచభౌతికమైనటువంటి దేహాన్ని కూడా మర్చిపోవాలి. దేహాన్ని దాటి భగవంతుడు ఎక్కడుంటాడన్నాడు? హృదయం అనేటువంటి క్షేత్రంలో ఉంటాడన్నాడు. కాబట్టి అటువంటి హృదయంలో ఉన్నటువంటి, హృదయంలో ప్రకాశించేటువంటి నిజనాథుణ్ణి మనం గుర్తించాలి ఎప్పటికప్పుడు. అటువంటి భగవంతుని మనం గుర్తించడానికి మనం ఇటువంటి దివ్య సన్నిధి అనేటువంటిది మనకి భగవంతుడు మనకి ప్రసాదించున్నాడు. కాబట్టి సర్వకాల సర్వావస్థలయందు అటువంటి భగవంతుణ్ణి మనం, అటువంటి భగవన్ నామం ముందర, ఎందుకంటే పేరుకి బాగా అలవాటు పడ్డాం కాబట్టి, ఈ పేరుని దాటి మనం బయటికి వెళ్ళలేకపోతున్నాం కాబట్టి, భగవంతుడి అనేక నామాలున్నాయి కాబట్టి భగవంతుడి నామామృతాన్ని ఆస్వాదన చేయాలి, భగవంతుడి యొక్క అనంత తత్వం గురించి కీర్తించుకోవాలి, మనం ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోవాలని మహాత్ములు మనకి చక్కటి అవకాశం ఇచ్చారు. అటువంటి గురుదేవుణ్ణి మనం కొంచెంసేపు భగవన్ నామం చేసుకున్నాం. నారాయణ హరి, నారాయణ హరి, నారాయణ హరి, నారాయణ హరి, నారాయణ హరి, నారాయణ నారాయణ. నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నారాయణ దేవి ప్రభువుని ప్రార్థిస్తోంది. ఎన్ని పాపాలు చేసిన వాడైనా ప్రభు ఏమంటోంది, తొలగించును ఓంకారం. సృష్టి ఎట్లా మొదలవుతోందంటే మనం బాగా నిద్రపోతున్నప్పుడు కూడా ఏంతో లేస్తామండి, లేవగానే ముందు కళ్ళు తెరిచినా తెరవకపోయినా శబ్దం వినిపిస్తుంది ముందర మనకి. శబ్దం వినిపించే శబ్దానికి మనం చెవు గనక ఇలా మూసుకుంటే ఏం వినిపిస్తుంది, ఓంకారం వినిపిస్తుంది. మనలో లోపల ఎక్కడెక్కడైతే ఖాళీ ఉంటుందో ఆ ఖాళీల నుంచి వచ్చేటువంటిది ప్రణవమే. ప్రకృష్టైతి నవం, ప్రణవం. అటువంటి ప్రణం తొలగించును ఓంకారం. వినుతి చేయగ ఏ పాటి వారము, నీ గురించి పొగడాలంటే మనలాంటి వాళ్ళం ఏ పాటి వాళ్ళమండి. ఎన్ని విధాల కీర్తిస్తే భగవంతుని గురించి ఏదో ఒకటి ఉండబోతుంది. ఎంత అనుకున్నా శాస్త్రనామాలు చేస్తే అనంత కోటి నామాలు వారికి, అనంత కోటి నామాలు మనం చేయగలుగుతామా? ఎవరి వల్ల కాదు. ఇంతవరకు చెప్పి 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 పాడి పాడి అనుకుని అనుకుని నిశ్శబ్దం బ్రహ్మవచ్చేతే అన్నారు. బ్రహ్మదేవుడు కూడా భగవంతుని గురించి పొగడి పొగిడి ఆయన కూడా శబ్దాతీతమైనటువంటి స్థితికి వెళ్ళిపోయారట. అందుకని శబ్దం రహితమైతేనే మనం నిద్రపోయాము అని అర్థం. నిద్ర పట్టిందని ఎప్పుడంటాం, అన్ని తెలుస్తుంటే అంటామా? అన్ని ఎప్పుడైతే తెలియకుండా పోయిందో అప్పుడు మనం ఏమంటాము, బాగా నిద్ర పట్టింది అంటాం. బాగా నిద్ర పట్టిందని ఎప్పుడు చెప్తున్నాం, నిద్ర లేచిన తర్వాత చెప్తున్నాం, నిద్రలో చెప్తున్నామా? ఫోన్కి నిద్ర లేచాం, నిద్ర లేచి ఫోన్ తీసాం, ఏమయ్యా ఏం చేస్తున్నావు ఇంతసేపు రింగిస్తే ఇంకెత్తకుండా, నిద్రపోతున్నాను. అదేమిటయ్యా నిద్రపోతూ మాట్లాడుతున్నావా? ఆహా నీ రింగుకి నిద్ర లేచా. నిద్రలో చెప్తారా ఎవరైనా నేను నిద్రపోతున్నాను బాగానే అని చెప్ప, నిద్ర నుంచి లేచిన కావా చెప్తున్నావు. ఎప్పుడు నేను నిద్ర బాగా పోయాను అని నిద్ర మెలకు వచ్చిన తర్వాత చెప్తున్నావు, బాగా నిద్రపోయాను. అలాగే మనం కూడా ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి నిజమైనటువంటి సత్యాన్ని అణు అణువులో ఇమిడి ఉన్న నేను అనేటువంటి మహత్తరమైనటువంటి అనుభూతిని తాను పొందినట్లయితే అప్పుడు ఈ జాగ్రత్తలో ఒక నిజ జాగ్రత్త అనేటువంటి తురియ స్థితిని మనం అనుభవించగలుగుతాం. అది మహాజాగ్రత్త అంటారు. కానీ మహాజాగ్రత్త అంటారు. మహాత్ములు ఎప్పుడు కూడా వారి ప్రపంచంలో సంచరిస్తున్నా వారి మనసు యొక్క స్థితి ఆ స్థితిలో ఉంటుంది. కనుక ఎక్కడ ఎప్పుడు కూడా మనలాగా అహంకార మమకారాలకి లోను కారు. వారి తురీయమైనటువంటి స్థితిలో ఉంటారు. మన సాయి చరిత్ర మనం చూసుకుంటే తెలుస్తుంది చాలా. ఆయన మహానుభావుడు భగవంతుడిని మనం ఇప్పుడు పొగిడి మనం దండలేసి మనం భజన చేసుకుంటున్నాం. కానీ వారి అవతార సమయంలో ఎన్నెన్నిటిని ఎదుర్కొన్నారో మనం అనుకునేటువంటివి, మనం బాధపడేటువంటి, మనకి బాధను పెట్టేటువంటి విషయాలు ఎన్నిటిని చూశారో ఆ స్వామి. కానీ ఏనాడు ఆ ముఖంలో మార్పు అనేటువంటిది లేదు. ఎందుకని? మహానుభావుడు, వారి ముఖంలో ఎప్పుడు మార్పు ఉండదు. వారి అవతారంలో లోక కళ్యాణం కోసమే మనం ఈ దేహాన్ని ఆశ్రయించి దేహం దాటి రాలేకపోతున్నామని వారు కూడా ఒక దేహధారణ చేసినట్టుగా వచ్చినట్టుగా మళ్ళా దాన్ని విడిచిపెట్టినట్టుగా కాస్త కనుమరుగైనట్టుగా ఇవన్నీ వారి లీలా వైభవమే తప్ప నువ్వు ఈ దేహం మీద స్మృతి ఎంతవరకు ఉందో మహాత్ముల యొక్క కృష్ణనామం చేస్తే మనందరికీ ఆనందమకరందాలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? కృష్ణుడు ద్వాపరయుగం వాడు. కానీ ఈనాడు కృష్ణ కృష్ణ అనుకుంటే ఏం చేస్తున్నాం? గబగబా చేతిలో దొల్లిపెట్టి గబగబా వచ్చి అక్కడ ఆ నామం వింటూ ఆ హాయిగా పాటను విందామని అనుకుంటున్నారా లేదా? టీవీలోనో రేడియోలోనో మంచి కృష్ణుడు పాట వస్తారు వస్తుంటే గబగబా ఏం చేస్తారు? వంటింట్లో ఏ పనున్నా కట్టేసి దాన్ని అక్కడ పడేసా ఎప్పుడు ఉన్న పని విధవ పని జీవితాంత 24 గంటలు చేసినా పిలుస్తూనే ఉంటుంది, తడుతూనే ఉంటుంది ఈ పనులు అని చెప్పి వెంటనే అక్కడెక్కడ విడిచిపెట్టి గబగబా వచ్చి ఆ పాట వింటాం. తీసిన గంధర్పు వాసనలారేను అల్లిన దండలో మల్లెలు వాడెను, తీసిన గంధర్పు వాసనలారేను అల్లిన దండలో మల్లెలు వాడెను, తీసిన గంధపు వాసన లారేను అల్లిన దండలో మల్లెలు వాడెను, కన్నయ్యాని సన్నిధి కరవై కన్నయ్యాని సన్నిధి కరవై కన్నై సన్నిధి కరవై కన్నయ్యా నీ సన్నిధి కరవై బ్రతుకే బరువై పోయేను రా, బ్రతుకే బరువై పోయేను రా, ఈ క్షణమే యుగముగా మారేను రా, ఈ క్షణమే యుగముగా మారేను రా, ఎందు దాగి ఉన్నావో బృందావిహారి, ఎందు దాగి ఉన్నావో బృందావిహారి బృందావిహారి, ఎందు దాగి ఉన్నావో బృందావిహారి బృందావిహారి, ఎందు దాగి ఉన్నావో బృందావిహారి బృందావిహారి, నీ పాద ధూళినై మెసలనీయవయోయి, నీ పాద ధూళినై నీ పాద ధూళినై నిలువనీయవోయి, నీ పాద ధూళినై నిలువనీయవోయి, నీ పాద ధూళినై నిలువనీయవోయి, నీ పాద ధూళినై నిలువనీయవోయి, ఎందు దాగి ఉన్నావో బృందావిహారి బృందావిహారి, ఎందు దాగి ఉన్నావో బృందావిహారి బృందావిహారి. ఎవరి గురించి అండి పాట? ఎవరి గురించి? ఓసారి గురుదేవులు, శ్రీ గురుదేవులు ఒక మాలోనే ఉన్న ఒక మా గురు సోదరిని ఒక పెద్ద ఆవిడని అడిగారు, ఏమమ్మా నీకు మళ్ళా జన్మం ఉన్నదా అని. మహాత్ముల సన్నిధిలో ఉంటే ఎప్పుడెప్పుడు ఎటువంటి అనుగ్రహపూరితమైనటువంటి సందేశం మనకి అందుతుందో అనేది మనం గుర్తించలేదు. ఏమమ్మా నీకు మొన్న ఇంకో జన్మ ఉందా అని అడిగారు గురుదేవ్. అడితే ఆమె అన్నారు, మా గురుదేవుల్ని బాబుజీ, సాయి బాబా అంటాం, ఇక్కడ బాబు అంటాం, అంతే తేడా. సరే అది కాదు బాబు, ఒకవేళ నాకు జన్మే ఉందనుకోండి, మళ్ళా మమ్మల్ని ఉద్ధరించడానికి మీరు రాకుండా ఉంటారా? కాబట్టి మీరు వస్తే, మీరు రాకముందు మీరు వచ్చిన తర్వాత మేము తప్పకుండా రావాలి, రాకుండా ఎలా ఉంటామండి? అంటే ముందరే వరం, ప్రభు నువ్వు అవతారానికి వచ్చినప్పుడు తప్పకుండా మనం ఉండాల్సింది. ఎందుకంటే ఏది అనుభవించినా ఈ దేహం ఉండగా అనుభవించాల్సిందే తప్ప, దేహం పోయిన తర్వాత ఎత్తిపోతలే, ఇంక మిగిలేదేంటి? ఎవరికేం తెలుస్తుందండి పోయిన వాళ్ళకి? మళ్ళా కర్మను ఆర్జించుకుంటారేమో, మళ్ళా పునరావృత్తి ఉన్నది, మళ్ళా జన్మ ఉంటుంది ఆ కర్మను అనుభవించడానికి. ఇప్పటికే సుఖ ప్రారంభ గ్రహచారం అండి, కర్మను అనుభవిస్తున్నాం. ఇప్పటికే దీనిని రహితం చేసుకోవడానికి ఎక్కడ వీలైతే, ఎప్పుడు వీలైతే, ఎందుకు దాగి ఉన్నావో, ఎక్కడున్నావో, ఇసుక రేణువులో ఎలా దాగి ఉన్నావు, అసలు ఇందులో ఎట్లా ఉంటావు, ఇందులో కరెంట్ ఎలా ఉంది, కంటి కనిపిస్తుందా, నా నుంచి వచ్చిపోతుంది కదా, ఏమండి ఆ వచ్చిపోయేది ఏమైనా కనిపిస్తుందా వైరుల్లో? వైరుల్లో ఏం కనిపించట్లా, కానీ దేని బట్టి మనకి వచ్చిపోతుందని తెలుస్తోంది, ఉపాధుల ద్వారా. ఉపాధి ఉండబట్టే కదా కరెంట్ వస్తోంది పోతోంది, డిమ్గా ఉంది బ్రైట్గా ఉంది, ఇవన్నీ అర్థమవుతోంది కదా. అలాగే ఒక అనంతంగా ప్రకాశించేటువంటి భగవంతుడు అనేటువంటి ఆ భగవంతుడి యొక్క చైతన్యం అనేటువంటిది అనంతంగా ప్రకాశిస్తున్నప్పటికీ అనేక రూపాలలో ధారణ చేసి ఇది ఎన్నో రూపాలను ధరించి వస్తున్నాడు ఆ భగవంతుడు. అన్ని రూపాలు భగవంతుడివే, భగవంతుడి భిన్నంగా ఏం లేదు. కానీ ఎవరైతే ఈ సుఖ దుఃఖాలు అనేటువంటి రాగద్వేషాలకి లోనైపోతున్నారో వారి మనస్సు ప్రపంచానికి ఉన్ముఖమై ఉందన్నమాట, ప్రపంచంలోకి దృష్టి చూపిస్తోందన్నమాట. అందుకని ఈ బాహ్య దృష్టి కలిగినటువంటి మనస్సుకి సుఖ దుఃఖాలు రాగద్వేషాలు తప్పటలే. ఎవరైతే వాటిని దాటి అంతర్ముఖానికి వస్తుందో మనస్సు, వాడెప్పుడు సంతోషంగానే ఉంటాడు. సర్వదా సర్వదా నిత్య సంతోషం ఎవరు, సాధకుడైనటువంటి వాడు. నిజమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని జ్ఞానం కోసం వెతుక్కునేటువంటి సాధకుడు ఉన్నాడే, ఆయన ఎప్పుడు సంతోషంగానే ఉంటాడు. ఎందుకని, భగవంతుని గుణాలవి, భగవంతుని గుణాలు ఎప్పుడు ఎప్పుడు నిత్య సంతోషం. అది మామూలుగా వచ్చిపోయే సంతోషం కాదు, కష్టము సుఖము వస్తుంది పోతుంది రాత్రి పగల్లాగా. రాగద్వేషాలు కూడా అంటే మన అవసరం, మనకు అవసరం ఉంటే చాలా అనురాగం చూపిస్తాం, కోపం వచ్చిందనుకోండి వెంటనే ద్వేషంగా మారిపోతుంది, వెంటనే ద్వేషంగా మారిపోతుంది. ఈ ద్వైతం అంతటితో కూడి ఉన్నది ద్వైత రూపంగా ఉన్నటువంటి ప్రపంచం. అభిన్నమైనటువంటిది సర్వవ్యాపకమైనటువంటి భగవంతుని తత్వం. కాబట్టి అటువంటి భగవంతుని యొక్క తత్వం అనేటువంటి దాన్ని, అటువంటి తత్వాన్ని నేను ధ్యానిస్తున్నాను, నేను ఇలా తపస్సు చేస్తున్నాను అనేటువంటిది నేను చేస్తున్నాను అని చెప్పకుండా మహాదేవుడు గురు తత్వాన్ని చెప్పడం మొదలు పెట్టాట. ఎవరినయా నువ్వు ధ్యానిస్తున్నావు అంటే, ఇంతకన్నా గొప్పదైనటువంటి ఒక తత్వం ఉన్నది, ఆ తత్వ స్వరూపుని ధ్యానిస్తున్నాను అని గురువులు చూపించారండి, గురు తత్వాన్ని చూపించారు. అదే గురుగీత. దానిలో గురుగీతలో ప్రతి విషయాన్ని ఎంతో చక్కటి మనకి అర్థమయ్యేట్టుగా మనకి బోధ చేస్తూ, తత్వాన్ని అద్వైతాన్ని తత్వాన్ని బోధ చేస్తూ, అలాగంటే మన గురోరధికం న గురోరధికం న గురోరధికం న గురో, గురువు కంటే అధికమైనటువంటిది నా లేదు, గురువు కంటే అధికమైనటువంటిది నా లేదు అని 4 సార్లు బుద్ధి, ఇది బల్ల మీద బుద్ధి చెప్పారండి. ఇంకంతే, ఆయన మాట అన్నాడు అంటే ఆ గీత దాటాడండి అంటారు చూడండి. అట్లాగే మహానుభావుడు అంత అధారిటీతో చెప్పాడు, నా గురోరధికం అని ఏం చేశాడు, శివ శాసనట, నేను శాసిస్తున్నాను, శివుడు శాసనది, శివుడు శాసిస్తున్నాడు అని చెప్తున్నాడు. శివశాసనత శివశాసనత శివశాసన. ఇలా ఉంటే మరి హరి ఎవరిని ప్రార్థిస్తున్నాడు? శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ. మనకి మన హృదయం భిన్నమా? కాదు కదా. ఏదైనా తప్పు జరిగితే ఎలా అంట, నీకు అసలు హృదయం ఉందా మాట్లాడడానికి? వెంటనే ఎక్కడ దెబ్బ తగులుతుందండి మనకి? ఎంత బాధపడతాం? ఇంత మాట అంటాడా, నా హృదయం లేదంటాడా? అందుకని శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ. శివుడు హృదయంలో విష్ణు ఉన్నాడు, విష్ణు హృదయంలో శివుడు ఉన్నాడు. ఒకరినొకరు వాళ్ళు ఎప్పుడు కూడా ఏ రూపంతో ఆరాధిస్తున్నారు? గురు రూపంలో ఆరాధిస్తున్నారు. ఏ రూపంలో ఆరాధిస్తున్నారు? గురు రూపంలో ఆరాధిస్తున్నారు. అందుకని ఆయన ఏమన్నాడు? హరిశాసనత నగురోరధికం అని చెప్తూ హరిశాసనత అని హరి చెప్పాడు. హరి కూడా శాసించాడు దీన్ని. మరి ఇవి రెండు ఎప్పటి నుంచో వస్తున్నటువంటి మాట మాట్లాడుకుంటున్నాం. మనం కూడా మన గురువుల్ని ఆశ్రయించాం కదా. గురుదేవులు ఏం చెప్పారయ్యా? మన కోసం అవతారం ధరించి వచ్చినటువంటి మహాత్ములు వాక్యేమిటయ్యా అంటే, వారు కూడా చెప్తున్నారు, నగురోరధికం 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 నగురో గురు శాసనత, గురు శాసనత, గురు శాసన. గురువే శాసించారు, ఇది పర్ఫెక్ట్. దీన్ని అనుమానించాల్సిన అవసరం లేదు, ఇది శాసన అంతేనే. గురు గురు శాసన. ఇక దేవుళ్ళు ముగ్గురు అయ్యారండి. ఆ దేవుళ్ళు శివదేవుడు హరిదేవుడు అయ్యాడు. సరే, గురుదేవుడు కూడా అయిపోయాడు. అందరికన్నా గొప్ప దేవుడైన గురుదేవుడు కూడా శాసించాడు. ఇప్పుడు ఇంకొక్కడు ఉండిపోయిందండి సాధనలో. ఏమని? నేను పుట్టాను, నేను పెరిగాను, నేనున్నాను, నేను వస్తాను, నేను పోయిన తర్వాత, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు కదా. మరి అది దేనికి దేనికి సంబంధించింది? ఇదిగో ఇసుక ప్రారంభ గ్రహచార బండికి సంబంధించి అన్ని ఇసుక ప్రారంభ గ్రహచార బండి అనుమతి. ఇది ఇది తరించాలి అంటే ఏం చేయాలి? మన మనస్సు శాసనం కావాలి మరి. అందుకని మనస్సు దానిని గుర్తించి, మహాత్ముల మాటని గుర్తించి, తను సాధనలో అడుగు పెట్టిన తర్వాత దాని యొక్క అనుభూతితో మన మనస్సు ఏం చేయాలి? మన శాసనత నగురోరధికం, మన శాసనత నగురోరధికం, మన శాసనత నగురోరధికం, మన శాసనత. ముందర మన మనస్సు ముద్రపడాలి, మన మనస్సు ముద్రపడాలి. ఇవాళ నేను చాలా బాగా వంకాయ కూర ఉండానండి, చాలా బాగా వంకాయ కూర ఉండాను. కాబట్టి నాకు ఇష్టమని బాగా వంకాయ కూర వండాను అంటుంది ఒక అమ్మ తల్లిగారు. చుట్టాలు ఇంటికి వస్తుంటే బాగా చక్కగా కారం పెట్టి బ్రహ్మాండంగా, అసలు మా చుట్టూ వాళ్ళందరికీ నేను వంకాయ కూర వండానంటే అంత ఇష్టమా అంటుంది ఆవిడ. భోజనానికి వచ్చిన ఆయన ఎప్పుడు వంకాయ తినడు, భోజనానికి వచ్చిన ఆయన అసలు వంకాయ తినడు ఎప్పుడు. ఆవిడ అంటుంది, నేను వంకాయ కూర వండాను, మీరు తినాల్సిందే, తిని తీరాల్సిందే అంటుంది. నేను పుట్టిన తర్వాత వంకాయ తినలేదమ్మా, నేను వంకాయ ముట్టుకొని అన్నాడు ఆయన. ఈవిడ చాలా బతిమాలుతుంది, నేను తినను అంటాడు. అందులో ఆయుర్వేద మందు కూడా వేసుకుందాం అనుకోండి, తింటావా? మందు విరిగిపోదు. సరే అమ్మా, మీరు బాగా వండుతారు కాదంటలేదు, కాకపోతే నాకు అలవాట్లేదు, నేను మాత్రం తిను. సాధకుడు ఎప్పుడు కూడా తన గురుదేవులు తనకి ఏది చెప్పారో, తన ఈ జీవితంలో ఏది ఆచరించాలని శాసన తీసుకున్నాడో ఆ శాసనని కులశైలములు పెల్లగిలి వచ్చి పైబడిన జలరాసులే పొంగి ప్రళయమే కలిగిన విడువకుమన్నది. గురుపాద సన్నిధి ఆశ్రయించి, గురుపాదాన్ని ఆశ్రయించి మన జీవితాన్ని తరింపజేసుకోవాలి, తానెవరో తాను గుర్తించాలి అనుకుని ఉన్నటువంటి సాధకుడికి కులశైలములు పెద్ద పెద్ద కొండలు విరిగి పైబడినా, అటువంటి కష్టాలు వచ్చి మీద పడినా, జలరాసులే పొంగి ప్రళయమే కలిగినా, అంటే అటువంటి పెద్ద పెద్ద కష్టాలు ఎన్ని వచ్చి మాటలు వచ్చి మీద పడినా, నువ్వు పనికిరా వచ్చి పో అని అన్నప్పటికీ కూడా సాధకుడైనటువంటి వాడు గురుపాద సన్నిధిలో నిలబడాలి. ఈ జాగ్రత్త అనేటువంటి, ఈ కళ అనేటువంటి ఈ ప్రపంచంలో స్వప్న ప్రపంచం అని గుర్తించి ఏ ఒక్కనాడు కూడా ఈ జాగ్రత్తలో ఈ ఉన్నటువంటి ప్రపంచం గురించి, ప్రపంచంలో వచ్చే ఆటుపోట్లకి చెల్లించకూడదు. కలయైన ఇలను గూర్చి కలవర పడకూడదు. ఇటువంటి ధీరత్వం ఎప్పుడు వస్తుందంటే ఆ గురుపాద సన్నిధి నన్ను విడవకమన్నదా, మనం విడవద్దు అంతే. ఎందుకు ఇస్తామండి, ఎందుకు ఇస్తాం? సతమా దేవుళ్ళందరూ ఏదో ఒక పని చేస్తారు, రెండు పనులు చేస్తారు, నాలుగు పనులు చేస్తారు, కొన్ని కొన్ని చేస్తారు. గురుదేవుడు ధర్మమైనటువంటి పని ఏ పని చేయకుండా ఉన్నాడు, ఏది అందించకుండా ఉన్నాడు. మరి తల్లిదండ్రులు ఇవ్వలేనటువంటి శాంతి అనేటువంటి సంపదని మనకి ఇస్తున్నాడు గురుదేవుడు తల్లిదండ్రుల రూపంలో. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యాద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవా, త్వమేవ సర్వం మమ దేవ దేవా. ఆ ప్రభువు అన్ని తానే ఉండి, బంధువులు తానే, అవసరానికి ఎక్కడ ఎలా కావాలంటే అలా. ఈ విషయంలో ఏది గురుదేవుడు కాకుండా ఉన్నాడు? గురువుల్ని ఆశ్రయించి గురు సన్నిధానాన్ని కూడా కొన్నాడు. ఆ సేవ చేసుకోగలిగితే బట్టలు ఉతికే చాకలి వృత్తి కూడా గురువులు చేస్తారండి, కొండలు చేసే కొమ్మరి వృత్తి కూడా గురువులు చేస్తున్నారండి, వస్తువులు చేసే కంసాల వృత్తి కూడా గురువులు చేస్తున్నారండి. ప్రపంచాన్ని సృష్టించి సృష్టికి మాత్రమే బ్రహ్మ అయ్యాడు, స్థితికి మాత్రమే విష్ణు అయ్యాడు, లయ చేయడానికి మాత్రమే శివుడు అయ్యాడు. ఈ మూడు కూడా తానే చేస్తున్నాడండి. మనలో జ్ఞానం అణిగిమణిగి ఉన్నటువంటి దాగి మేలు కాంచకుండా అతపాతాళానికి తెలియనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మేలు కొలుపుతున్నాడండి. మనం ఆశ్రయించగాని ఎదురు వెళ్లేసరికి మళ్ళీ ప్రేరేపణ కలిగించి జాగరూకత కలిగిస్తున్నాడు. అందుకని సృష్టికర్త తిరిగి దాన్ని పోషించుకుంటున్నాడండి. మాట మాటకి నువ్వు దీన్ని గుర్తించు, దీన్ని గమనించు, దీన్ని మర్చిపోయి వెళ్ళిపోతావేమో, ఎదురు దెబ్బ తగులుతుంది అని గమనింపునిస్తున్నాడండి విష్ణు అయ్యాడండి. తిరిగి ఈ సాధనకి అడ్డొచ్చేటువంటి కానివి పోను అనేటువంటి విషయాలన్నింటినీ కూడా లయం చేసేసుకుంటున్నాడండి. అవన్నీ నాకు వదిలే, నీకు అడ్డొచ్చేవన్నీ నాకు వదిలే అని మన దగ్గరికి మన కర్మలన్నింటినీ తీసుకుంటున్నారండి వారు. అందుకని లయకర్త అయ్యాడండి మహానుభావుడు. గురుదేవులు అందరితో ఊరుకున్నారా, మరి చాకలి వృత్తి ఏంటి? చాకలాయనికి బట్టలేస్తే ఏం చేస్తారండి? మొన్న ఒక ఆయన అంటున్నారు, మా చాకలాయనండి అస్సలు కష్టపడ్డండి, నేను అలా అలా పూజలు చేయించి బట్టలన్నీ మాపేసి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత వేస్తానండి, అలా ఒక్కసారి కాలోకి వెళ్ళి తడిపేసి ఆరేసుకొచ్చి మడత పెట్టి చిస్త్రీ చేసి ఇచ్చేస్తానండి. ఇట్లాంటివన్నీ కూడా సరిగ్గా ఉతకుండా, సరిగ్గా చేయకుండా, లేకపోతే ఇచ్చిన బట్టని చింపి తీసుకురావడం, చింపినది లోపల మడతల్లో పెట్టడమో, ఇవన్నీ ఏవో జరుగుతూ ఉంటాయి. అది ప్రపంచ తీరి. కానీ ప్రభు ఏం చేస్తాడు, మన జీవితాన్ని ఉతుకుతాడు, మనలో ఉన్నటువంటి కర్మల్ని ఉతికేస్తున్నాడండి ఆయన. ఏది ఎక్కువ వాసనలు లేవు, దానికి ఎక్కువ మురికి లేదు, నీళ్ళలోనే జాడిస్తే అది శుద్ధి అయిపోతుంది. అబ్బాయ్ నామక, ఇదిగో ఇది మొదటి మెట్టు, ఇదిగో మంత్రోపదేశం. రెండో మెట్టు ఇస్తున్నా ఏంటి, నువ్వు దీని దగ్గర ఇంకా నువ్వు ఆలోచించక్కర్లా, అది నువ్వే అయి ఉన్నావు. సూచన మంత్రం అది నువ్వే అయి ఉన్నావు, నీకు భిన్నంగా ఏం లేదు. అది శివుడు నీకు భిన్నం కాదు, భిన్నంగా ఉంటే మనకు ఆనందం పొందలే. తను భిన్నంగా ఉంది, నా ఒళ్ళేం బాగోలేదంటున్నావు, నా మనసు భిన్నంగా ఉంది, మనసు ఏం బాగోలేదంటున్నావు, నా బుద్ధి తక్కువయ్యి గడ్డి తిని పనిచేశానంటున్నావు, బుద్ధి కూడా నీకు భిన్నంగా ఉంటుంది. కానీ మహాత్ములు చెప్పినటువంటి మాత్రమైనటువంటి ముద్ర ఎక్కడేస్తున్నారు, లోపలికి వెళ్ళి అక్కడ వేస్తున్నారు. వేస్తే అక్కడ ఏమవుతుంది, అబ్బా ఎంత ఈ మధ్య ఎంత అనుభవం అండి, ఎంత హాయిగా ఉంటున్నా, ఏమి కష్టం లేదండి, సుఖంగా జీవిస్తున్నా, జీవితం సుఖంగా వెళ్ళిపోతుంది. ఎక్కడుందండి, ఎక్కడ మార్పు, ఎక్కడుంది జీవితంలో? బయట వచ్చిందా, లోపలొచ్చిందా? లోపలొచ్చింది, అంతఃకరణ పవిత్రత చెంది ఉన్నది. అందుకని కష్ట వాసనలే ఉన్నాయి, గురుదేవులు వెంటనే అక్కడ అందించేటువంటి వాళ్ళకి అలా అందిస్తూ ఉంటారు. కొంచెం ఎక్కువ మురుకుంది ఏం చేస్తారు, కాస్త నాన పెడతారు. దేంట్లో నానబెడతారు, సర్ఫేస్ నానబెట్టడు, అలాగే ఈయన గారు కూడా ఎందులో మాట పెడతారు, ఇదిగో నువ్వు ఈ గట్టు దాటి బయటకు రాకూడదు, ఇదిగో ఇది నీకు ఇంత ఇంత దీక్ష ఇస్తున్నాను, ఇగో ఈ దీక్షను నువ్వు కరెక్ట్ గా చేసినట్లయితే నువ్వు ఇక పొందినట్టే. ఎందుకని దేహానికి లోబడి ఉన్నటువంటి వాళ్ళం కదా, గిహ్వా చాపల్యానికి లంగబెల్ లొంగేవాళ్ళు కొంతమంది, ఏమండి కొంతమందికి లోకాభిరామాయణం కొంతమంది మాటలు చెప్పకపోతే అస్సలు తోసదు. పది మంది వాళ్ళు పది ఎదురు వాళ్ళు పది మాట్లాడాలి, వీళ్ళు వంద మాట్లాడాలి, అది ఒక రోగమే మళ్ళా. కానీ మహానుభావులు మనకి నిష్ట పెడతారు, ఏమిటది నువ్వు వాక్ నిరోధం చేసుకోవాలి, నీ వాక్ నిరోధం చేసుకోవాలి. ఏంటి మితంగా మాట్లాడాలి శాసన, మితంగా నిద్రపోవాలి శాసించారు, మితాహారం తీసుకోవాలి శాసించారు. ఆ మూడు కరెక్ట్ గా చేసామనుకోండి ధ్యానం తన్నుకుంటూ వస్తుంది, ధ్యానం భిన్నంగా ఉంటే కదా మనకి. అందుకని వాసనలు ఎంత ఉన్నాయో దానికి అప్పుడు ఇట్లాంటివన్నీ ఇచ్చి నానబెడతాడు, కూర్చో నీకు ఇందులో కూర్చోాలి చెయ్యాలిక. మళ్ళా వస్తాడు, ఏమండి ఇంకా ఇందులోనే ఉన్న లాభల్లా, మా అబ్బాయి అండి ఈ మధ్య అండి అని ఇంతదాకా వచ్చిన తర్వాత మా అబ్బాయి వెలివిచ్చిన మేనమామ కూతురు లేకపోతే ఏదో చెప్తుంటాడు వచ్చి మార్పుల దగ్గర ఏదో ఇటువంటి భయపడే ఫలితాలు పొందాలని. సరే అదంతా సరే గాని నీకు ఇచ్చిన లక్ష్యార్థమే ఆయన్ని దృష్టిలో పెట్టుకుని చెయ్యి, ఆయన బ్యాస్ అవుతాడు. దీక్ష మాత్రం ఇదే, దీక్ష మాత్రం ఏది ఇదే దీక్ష, ఇదే దీక్షని నువ్వు మనసు పెట్టి చేస్తే నీకెవరు కావాలో వాళ్ళని కూడా రక్షణ అందులోనే జరుగుతుంది, ఇక భిన్నమే ఒక్కర్లే ఇంకా. అందులో ఏం చేస్తాడు కావలసినటువంటి, అలాగే బాగా మురికెక్కుంది అనుకోండి ఏం చేస్తాడు ఆయన, రజ కూడా ఏం చేస్తాడు తాకలైనా దాటికి పెట్టి కొట్టడండి, దాటి పెట్టి కొడతాడు. అలాంటి శాసనాలు కూడా ఉంటాయి. లేదు ఇంకా మురిగ్గా ఉంది లాభంలే, కాస్త సోడా వేసి కింద మంట పెట్టి మరీ బాణలో వేసి ఉడకబెడతాడు. మనకు కూడా ఉడకబెట్టట్లా, ఆటు పొట్లు ఎన్ని వస్తున్నాయి ఎన్ని వస్తున్నాయి, డబ్బులు సాగట్లేదు అనుకుంటున్నాం. కానీ పూర్వం ఆలోచించి కూడా పూర్వం కంటే ఇప్పుడు బాగానే ఉన్నాం, మరి ఎందుకు సాగటం లేదు, ప్రపంచానికి వెళ్తున్నాం ఖరీదులన్నీ పెరిగిపోయినాయి కదా. గృహస్థ అనేటువంటి వాడికి నాలుగు వైపుల నుంచి ఆ కష్ట సుఖాలు వస్తూనే ఉంటాయి, కానీ ఆశ్రయించిన గురుపాదాన్ని వదిలిపెట్టకుండా ఉంటే ఇగో ఈ ఉడకడం చాలు. ఉడుకుతూ మనగట్టు మనం చూసుకోవాలి నీళ్ళల్లోకి పారిపోకుండా. నీళ్ళల్లోకి పోతే ఏమవుతుంది మునిగిపోతాం, గట్టు చూసుకుంటే గట్టు ఎక్కి కూర్చుంటాం కదా. అందుకని ఇటువంటివన్నీ ఉపాయాలతో ఆయన పాపం ఆయన ఏమయ్యాడు రజకుడు అయ్యాడు. ఏమండి ఒక రాయ ఒక బంగారు ముద్దను తీసుకెళ్తే ఒక మంచి నగగా దాన్ని కొట్టి కొట్టి మరీ ఎలా కావాలంటే అలా చేస్తున్నాడు. అది చేయడానికి దేంట్లో వేస్తున్నాడండి, అది అగ్నిలో పెట్టి దాన్ని కాల్చి అది మెత్తగా అయిన తర్వాత దాన్ని ఏ ఆభరణంగా కావాలంటే ఆ ఆభరణంగా తయారు చేస్తున్నాడు. మనని కూడా నేను జీవుణ్ణి, నేను పుట్టి పెరిగేవాణ్ణి, నేను చచ్చేవాణ్ణి, నేను ఇన్ని కష్టాలు పడుతున్నాను, నేను ఫలానా అది ఇది అని తాత్కాలికమైనటువంటి ఇటువంటి వాటిలో పడిపోయేటువంటి మనని మరి అక్కడ కంసాల రూపంలో ఉండి ఒక బంగారం ముద్దను మెల్ల ఎసుకు తిరుగుతున్నావా మనం, లేకపోతే నెక్లెస్లు పెట్టుకుంటున్నావా, రాజులు చేసుకుంటాం గొలుసులు చేసుకుంటాం మరి నెక్లెస్లు చేసుకుంటాం మరి చెవులకి ఆభరణాలు చేసుకుంటాం. ఆభరణాలన్నీ తయారవడానికి ఎంత కారణం, ఎంత కాలింది అది అక్కడ అగ్నిలో. అలాగే మనని కూడా భగవంతుని దగ్గర ఒక నువ్వు ఒక మానవుని నేను ఒక వ్యక్తిని ప్రపంచంలో ఫలానా అంటే ఇంత గొప్ప అని అన్నట్టుగా చేయడం కోసము ఎన్నిని మెరుగులు దిద్దుతున్నాడు భగవంతుడు. కంసాల రూపాన్ని ధరించాడు, శిల్పి రూపాన్ని కూడా ధరించాడు. అని ఒక ముద్దు రాయిని తీసుకొచ్చి దాన్ని చెక్కుతున్నాడు. అందుట ఒక ఒక లోపల దేవుడు పూజింపబడుతున్నట్ట, ఆ రాయి చేసినటువంటి వాడు బయట కష్టపడుతున్నట్ట. కష్టపడుతూ ఉంటే ఏమయ్యా ఇంత కష్టపడి నిన్ను చేశానే, నిన్ను చేస్తే నాకింకా ఇన్ని కష్టాలు ఇస్తావా అన్నాడట. ఏది ఒక శిల్పి, మామూలు శిల్పి, ప్రపంచంలో ఉన్న మానవుడు శిల్పి, ఒక గట్టి రాయి నుంచి విగ్రహాన్ని చేసి వినాయకుడిని చేసి ప్రతిష్ఠ చేసిన తర్వాత రోజు వెళ్ళి దండం కూడా పెడుతున్నాడు, తను చేసిన మూర్తి అయినా దండం పెడుతున్నా చాలా కష్టాలు వచ్చి మీద పడుతున్నాయట. మీద పడుతుంటే ఇంకా ఇక తట్టుకోలేక ఏమయ్యా నిన్ను నేను చే చేసి నిన్ను అక్కడ ప్రతిష్ఠింపబడితే నువ్వు చక్కగా పూజలు ఆరగింపులు ప్రసాదాలు తింటున్నావు. నన్ను చూస్తే ఇంకా ఇంకా అప్పటికంటే హీన స్థితిలో ఉన్నా, నా కష్టాలు ఇలా పెరిగిపోతున్నా కానీ తరగటం లేదు. ఏంటంటావు అన్నట్టంటే ఆ దేవుడు అన్నాడట, ఏమయ్యా నేను ఈ రూపం ధరించడానికి నువ్వేం చేసావు అన్నట్ట. నేను ఈ రూపం ధరించడానికి నువ్వేం చేసావు అన్నట్ట. ఏం చేయడం ఏంటి ఏంటి ఆ ఉలు దాన్ని ఏంటంటారు ఉలి, ఆ ఉలి సుత్తి పెట్టి దాన్ని ఎన్ని తొలగించి ముక్కు దగ్గర కన్ను దగ్గర లోతు ఎంత ఉండాలి, ముక్కు దగ్గర ఇలా షేప్ ఎంత ఉండాలి, ముక్కు కన్నాలు ఎలా ఉండాలి, మూత దగ్గర ఎలా ఉండాలి, ఇక్కడ ఎంత కట్ చేయాలి, ఇక్కడ నుంచి ఎలా రావాలి వక్షస్థలం, ఇన్ని చేశాడు కదా. చేసినప్పుడు అంతా ఏం చేశాడు చేయడానికి, రాయిలో విగ్రహం చేయక ముందే విగ్రహం ఉంది అందులో. ఈ శిల్పి వీళ్ళు ఏం చేశాడు, ఈ మూర్తికి అడ్డొచ్చేటువంటి ఆ రాయినంతని చిలకల రాళ్ళంతని కూడా ఆ ఉల్లి పెట్టి సుత్తి పెట్టి పక్కకు తొలగించాడు, మూర్తి అంతా బయటకు వచ్చింది, ఆ మూర్తి పూజింపబడుతుంది. ఏమయ్యా నాకేం చేసావు నువ్వు, నేను ఆ రాయిలోనే ఉన్నాను కానీ నువ్వేం చేసావు సుత్తి ఉల్లి పెట్టి నన్ను ఎన్ని ఎన్ని దెబ్బలేసావయ్యా, ఎన్ని ఎన్ని చెక్కావయ్యా రాత్రి పగళ్ళు, ఎన్ని నెలలు పట్టింది నీకు నన్ను ఇలా చేయడానికి. ఇప్పుడు నీలో కూడా నేను తరింప చేయాలి అనుకున్నటువంటి వ్యక్తికి అలా కష్టాలు రావాల్సిందే, కర్మలు తొలగాల్సిందే. నీ అంతటి నువ్వెలా తొలగించుకోగలుగుతావు, నీ అంతటా నువ్వెలా తొలగించుకోగలుగుతావు. నువ్వు సుఖంగా మంచం మీద హంసతులిగా కల్పం మీద పడుకుంటే కర్మ తీరిపోతుందా? అంతకుముందు ఆయనకి ఎంత గతి తగిలిందో అంత పూర్వజన్మల్లో. నీ ఎంత ఇస్తున్నాడో దాన్ని మహత్తర ప్రసాదంగా తీసుకుని తేకి టీజీ అన్నారు ఇంగ్లీష్ లో. అది అంటే ఏ విషయం వచ్చినా తేలిగ్గా తీసుకుని దాన్ని భగవంతుడు ఇంకా ఇలా ఉంచాడే నన్ను, ఇలా కూడా ఉండడానికి నేను ఉండే స్థితి కాదే, ఉన్నటువంటి కష్టాలు కానీ గుర్తించాలట. గుర్తిస్తే అప్పుడు మనం సాధనకు ఉపయోగపడతాం. అందుకని మరి నాలో ఎన్ని తొలగిస్తే దేవుణ్ణి అయ్యాను, అలాగే నువ్వు కూడా దేవుడివే, అందులో ఆ దివ్యమైనటువంటి గుణాలకు అడ్డొచ్చేవన్నీ కూడా తొలగిస్తున్నానయ్యా, నీ కర్మంత రహితమైతే కదా నువ్వు దేవుడు అవడానికి, అంతే అయ్యా అన్నాడు. మన గురువులు ఏం చేస్తున్నారండి, గురువులు ఏం చేస్తున్నారు, ప్రసాదం మాత్రమే పెట్టుకుంటున్నారా? పెట్టేటప్పుడు ప్రసాదం ఎంత పెడుతున్నారో, కష్టం వచ్చినప్పుడు కూడా అంత మనస్సు తట్టుకోవడానికి కష్టపడిపోతారు. అందుకనే అటువంటి స్థితి కలిగిస్తున్నాడు గురుదేవుడు. అందుకని మన మనస్సు శాసన చేసుకోవాలి మనం. ప్రభు నిజమే, నా గురోరధికం, గురువు కంటే అధికమైనటువంటిది ఇంకొకటి లేనే లేదు జగత్తులో అని మన శాసన మనల్ని మనం శాసించుకుని మన సాధనా మార్గంలో ముందుకు వెళ్ళాలి. అందుకని అలాగా సాక్షాత్తు తల్లి అయినటువంటి పార్వతీదేవికి సాక్షాత్తు సదాశివుడు బోధ చేసినటువంటి, అందుకని అలాగే ఇక్కడ కూడా మరి ఈ సాయినాథుడు ప్రతిష్ఠింపబడ్డాడు అంటే ఎంతెంత శ్రమ అయినప్పటికీ ఈనాడు మనం సంతృప్తికరంగా ప్రతిష్ట చేసుకున్న వాళ్ళు ఆనందిస్తున్నారు, దర్శనం చేసుకున్న వాళ్ళు ఆనందిస్తున్నాము. మనసారా నమ్మాలే గాని నమ్మి చెడ్డవాళ్ళు లేదు. నమ్మకపోతే బూడిదే ఎలాగో బూడిదే, పోయేది బూడిదే. కానీ బ్రతికుండగానే మనం దాన్ని ఆర్జించుకోవాలి, బ్రతికుండగానే ఆర్జించుకోవాలి. అంతో పాటుగా సాయినాథుడు ఉత్సవాలు కదా, ఆయన నిత్య కళ్యాణ పరిపూర్ణుడు, అందుకని మేళాలు కూడా వస్తున్నాయి కదా. అన్ని అటువైపు తిప్పేసుకుంటే సరిపోతుంది కదా, ఎవరి కళ్యాణమైనా ఆయన అభయస్థంగా ఉంటేనే కదా అందరి కళ్యాణం సౌప్రదం అయ్యేది. నిత్య కళ్యాణ పరిపూర్ణుడు ఎవరు, భగవంతుడు ఒక్కడే, భగవంతుడికే చెల్లది. మనం కూడా నిత్య కళ్యాణ పరిపూర్ణులమే. ఎప్పుడవుతాం, మా ఇంట్లో వివాహం అయితే నేను పెద్దదండి అనుకుంటాడు. మా ఇంట్లో ఇంట్లో అసలు వివాహం అయ్యేది ఎప్పుడు, ఎప్పుడో నూటికి కోటికి ఒకటి రెండు. అదే దేవుడి దగ్గర, నా ప్రభువు దగ్గర, పాదాల దగ్గర పడున్నాను అనుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? అన్ని పండగలు మనకి మహోత్సవాలే, నిత్య కళ్యాణం బచ్చతోరణ. ఖాళీ ఉంటాడండి ఆ పెద్ద ఆయన, ఆయన ఖాళీగా ఉండడు, మనని ఖాళీగా ఉంచడు. భగవంతుడి దగ్గర ఉన్న గుణం అది. ఏం గుణం అది? ఆ గుణం మనకుంటే అంత ఆనందంగా మనం ఉండగలిగితే వాడు దేవుడే. అంటే అటువంటి స్వరూపం.
కాబట్టి అటువంటి భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి మనం పాత్రలు అవ్వడానికి ఏం కావాలి? మనకి అటువంటి అనుగ్రహం మన నుంచి రావాలి, మన మన సామోదించాలి, మనం తగిన సాధన అలవర్చుకోవాలి, దానికి అడ్డొచ్చేటువంటి ఈర్ష్యాద్వేషాలని రహితం చేసుకోవాలి. అప్పుడు మనం కూడా భగవంతుని భగవద్భక్తులు ఎలా ఆనందిస్తాడో మనం కూడా అటువంటి ఆనందాన్ని మనం సంతృప్తిగా మనం పొందగలుగుతాం. అందున అటువంటి భగవంతుని మనం కీర్తించేటువంటి విషయంలో, తత్వాన్ని గుర్తించేటువంటి విషయంలో మన తనువుని మనసుని అన్నిటినీ కూడా మరిచి మరి ఆ భగవంతు. అందుకని నీ పాద ధూళినయే నిలువనీయో, నీ పాద ధూళినయే నిలువనీయో. మీరే దేవుని ఆశ్రయించండి. పాదధూళి మనం అయితే చాలదా? బా ఏమండి, రాముడిట చిన్నపిల్లవాడిగా ఉండి మీరు చూసుంటారు, చిన్న రాముడు ఆయన పడతాలేస్తా పడతాలేస్తా నడుస్తూ వెళ్తా ఉంటేట భూదేవి పులకించిపోతూ ఉంటుందంట. రామాయణంలో బాలరాముడి గురించి చెప్తారు. ఏది అదేంటి, తులసి రామాయణంలో ఆ రాముడు చిన్న చిన్న అడుగులు వేసుకెళ్లిపోతుంటే అమ్మ ఒళ్ళోంచి గబగబా లేచిపోయి ముగ్గురు అమ్మలు అందులో, ముగ్గురు రాణులు, ఎవరు? కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఈ ముగ్గురు ఒళ్ళోంచి గబగబా లేచిపోయి ఒకళ్ళు పట్టుకుంటే ఒకళ్ళు కాదని, ఒకళ్ళు పట్టుకుంటే ఒకళ్ళు కాదని ఈ మధ్యలో గబగబా లేచి పరుగు పెడుతూ ఉంటాడట. పరుగు పెడుతూ ఆ చిన్న చిన్న అడుగులు వేసుకెళ్తుంటే కిందన్న భూదేవి పులకించి పులకించి తను మర్చిపోతుందటండి అనుకుంటుందట. మన హృదయంలో ఒక్కసారి, మన హృదయంలో ఉన్న పరంధాముడు ఆత్మస్వరూపుడై ఆనందలహరిలో ఓలలాడుతున్నట్టుగా ఒకసారి భావన చేయండి, ఎంత బాగుంటుందో. ఏ రక ద్వేషాల కన్నా అక్కడ స్థానం ఉంటుందా? ఏ ఈర్ష్య ఆశయాల కన్నా? తాత్కాలికమైనటువంటి రుచులకో, తాత్కాలికమైనటువంటి సుఖాలకో, తాత్కాలికమైనటువంటి దుఃఖానికో ఎక్కడైనా ఈ మనసులో తావు ఉంటుందండి అని ఆలోచించుకుంటే. దానికి మా గురుదేవులు ఈ విషయాన్ని గురించి చెబుతూ తులసిదాస్ వారు రచించినటువంటి కీర్తన మీరు అందరూ వినే ఉంటారు, హిందీలో ఉంటుంది. తిమక్ చలత్ రామచంద్ర, తమక చలత్ రామచంద్ర, తమక చలత్ రామచంద్ర, తమక చలత్ రామచంద్ర, బాజత్ వైజనియా, తమక చలత్ రామచంద్ర, బాజత్ చలత్ రామచంద్ర, చంద్ర చమక చలత్ రామచంద్ర, బాజత్ వైజని చమక 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 చలత్ రామచంద్ర, బాజత్ వైజనియా, చమక చలత్ రామచంద్ర. చుమక్ చుమక్ అంటే అడుగులు అనమాట. చుమక్ చుమక్ వాళ్ళు చిన్నపిల్లలప్పుడు అడుగు నిలబడలేదు, అప్పుడు ఎలా వేస్తారండి, పడిపోతామేమో పడిపోతామేమో అన్నట్టుగా అడుగు ఒక విధంగా గజ్జలు పెడతాం మనం. ఆ గజ్జలు పెట్టేసరికి ఆ పాదాల మీద ఆ గజ్జలు కూడా ఆ వేసే టప్పకు టప్పకు వేసే అడుగులు అడుగులకి ఆ గజ్జలు కూడా మోతేస్తాయి. మనం పిల్లలకి ఎందుకండి గజ్జలు కడతాం? కృష్ణుడు గుర్తు తెచ్చుకోవాలి, రాముడు గుర్తు తెచ్చుకోవాలి, అంతేగాని మన పిల్లలు మన జీవుడు ముక్కులు మన ఈ వాసనలు ఇవన్నీ గుర్తు తెచ్చుకోవడానికి కాదు. ఏది చూసినా పరంధామును గుర్తు తెచ్చుకుంటే ఆ పరంధామును తాలూకాయ మనం కూడా. మనమైనా భిన్నమేమిటండి? అది నీ మనసులో నువ్వు వేరుగా తెచ్చిపెట్టుకుంటున్నావు, నేను కాని వాడిని ఆయన వాడిని అని. దాన్ని పక్కన పెడితే ఏమవుతుంది? అందరం వసుదైక కుటుంబమే. వసుదైక కుటుంబం ఎందుకు అవుతాము అంటే అమ్మవారి నామాల్లో ఉంటుంది సదాశివ కుటుంబిన్యే నమః. అమ్మవారి నామాల్లో సదాశివ కుటుంబిన్యే నమః ఉంటుంది. అమ్మవారి దగ్గర సదాశివ కుటుంబిని అంటే ఎవరండి? ఈశ్వరుడు, పార్వతీదేవి కదా. ఈశ్వరుడు పార్వతీదేవి దగ్గర అక్కడ శత్రుత్వంతో ఉండాల్సినటువంటివన్నీ చాలా స్నేహంతో ఉంటాయండి. ఆలోచించండి ఒకసారి. శివుడు పార్వతీదేవి, పార్వతీదేవి వాహనం ఏంటండి? సింహము అండి, లేకపోతే పులి కదా అమ్మవారి వాహనాలు. అయ్యగారి వాహనం ఏంటండి? నందండి. నందంటే ఏంటి? ఎద్దు. పులికి ఎద్దు ఏమవుతుందండి? అడవిలో ఉంటాయి, ఆకలేస్తే గబగబా పరిగెత్తుకెళ్ళి తింటుంది. కానీ స్వామివారి సన్నిధిలో, స్వామివారి సన్నిధిలో అన్ని కూడా ఒకే మనస్సుతో నా తండ్రి నా తల్లి అని ఆ చక్కగా ఆ ఒకే తత్వంతో ప్రకాశిస్తాయన్నమాట. ఏది ఎక్కడ? అమ్మవారికి అయ్యవారికి. అమ్మవారి యొక్క వాహనము సింహం, అయ్యగారి వాహనము ఎద్దు నంది. కానీ ఈ రెండు స్నేహం నడుపుతున్నాయి, అంతటితో ఊరుకున్నాయా? బొద్ద గణపతికి వాహనం ఏంటి? ఎలుక కదా. మరి కుమారస్వామి అండి, పాము. పాము అసలు దేని తింటుంది? ఎలకని తింటుంది. కానీ ఏమైనా ఉందా అక్కడ? అన్నగారి వాహనం అంటే గౌరవం ఇచ్చాడు, గౌరవాన్ని ఇచ్చేటువంటి వాడు అన్నగారి వాహనం అని. మరి కుమారస్వామి వాహనం ఏంటి? నెమలి. అసలు నెమలి ఉంటే పాములు రావు అని ఆ సన్నిధి. మరి ఏమిటంటారు చెప్పండి? అంటే అక్కడ ప్రభుభక్తి తప్ప అక్కడ ఉన్నటువంటి జాతి భేదం అనేటువంటిది అక్కడ విస్మరితమైనది. జాతి భేదం అనేటువంటిది వాళ్ళందరూ అవన్నీ కూడా మర్చిపోయాయి. ఏది గుర్తులో ఉంది వాటికి? స్వామి భక్తి. మనకుందా? మనం దేవుడి సన్నిధికి చాలా చోట్లకి వెళ్తుంటాం కదా, మహాత్ముల సన్నిధిలో కూడా ఉంటాం కదా. మనం వెళ్ళిన తర్వాత అక్కడ ఉంటుందా? ఏదో మనోభేదమో చెంచా దగ్గర ఆవకాయ ముక్క దగ్గర వచ్చినటువంటి భేద దృష్టితో గుడికి ఒకసారి కలిసి వచ్చారనుకోండి, గుళ్ళో దేవుడి దగ్గర హారతి చూస్తున్న వాళ్ళు కనిపించేసరికి అదే మాట గుర్తుకొస్తుంది, వీడు వచ్చాడే వీడు మొహం తగలయ్య ఏమండి మళ్ళా అన్నమాట. రాదు. మరి ఎక్కడ పోయిందండి? ఎక్కడ పోయింది భేద దృష్టి? ఎక్కడ పోయింది భేద దృష్టి? నీకు ఉన్నంత వరకు నువ్వు ఈ ప్రపంచంలో నీకెన్ని భోగభాగ్యాలు ఉన్నప్పటికీ కూడా నువ్వు సుఖాన్ని పడలేదు. నిజమైనటువంటి సుఖాన్ని అనుభవించడానికి భోగభాగ్యాలే అవసరం లేదు. మనసు ఉంటే చాలు, మార్గం బోల్డ్. కబీర్దాసు ఇటువంటి వారు, తులసీదాసు ఇటువంటి వారందరూ కూడా అన్నిటినీ విడిచిపెట్టి రామనామంలో ఓలలాడారంటే వారికి భోగభాగ్యాలుంటే వాళ్ళకి ఆనందం వచ్చిందా? రామనామం ఆనందాన్ని నిరంతర త్యాగం అనేటువంటిది ఆనందాన్నిచ్చింది. సాయినాథుడి దగ్గర ఏం భోగభాగ్యాలు ఉన్నాయండి? ఇప్పుడు కోరుకున్న వాళ్ళందరికీ బోళ్ళని భోగభాగ్యాలు ఇస్తున్నాడు ఆయన, కోరుకున్న వాళ్ళందరికీ భోగభాగ్యాలు ఇస్తున్నాడు ఆ స్వామి. మరి ఆ సమయంలో వారి అవతార సమయంలో వారు ఏం చేసుకున్నారు? దాన్ని మనం పూజిస్తున్నామే. ఇప్పుడు షిరిడి వెళితే చూస్తాం కదా ఏముంటుంది చేతిలో. అల్లా స్వామి అందరి కోసము వారి జీవితాన్ని త్యాగం చేశారు. వారి అవతారం మన కోసంగానే అవతరించారు వారు. అటువంటి మహాత్ముల యొక్క దివ్యమైనటువంటి చరిత్రని నిరంతరము మనం ధారణ చేసి అవి అలవరుచుకుంటే చాలు, మనం కూడా ధన్యులం అయిపోతాం. అటువంటి ధన్యజీవులు మనం కావాలన్నమాట. అందుకని అటువంటి భగవన్ నామాన్ని ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. పార్వతీపతయే. భేద దృష్టి తొలగిపోతే గాని మనకి దివ్యమైనటువంటి జీవనం అనేటువంటి దాన్ని మనం అనుభవించలేము. మన జీవితము దివ్యమైనదే, కానీ దివ్యం కానిదిగా చేస్తోంది. ఏది అంటే వాసనలు తీసుకొచ్చి ఇప్పుడు కూడా మన సందులోనే పొర్లుతోంది కనుక దానిని రహితం చేసుకుంటే ఆనంద స్వరూపం మనమే అవుతాం. సాయినాథుడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? మనం సాయినాథుడి దగ్గరికి ఎంతసేపు వస్తున్నావు, ఎన్నాళ్ళు వస్తున్నావు? కానీ సాయినాథుడే మన గుండెలో ఉన్నాడు. హృదయం అనేటువంటి మందిరమే ఆయన అధిష్ఠించున్నాడు. అది స్వయంభూ. వారి స్వయంభూ వారికిగా వారు ప్రతిష్ఠింపబడ్డారు. మనం ప్రతిష్ఠ చేయాల మన హృదయాల్లో. కానీ ఈ ఆలయాల్లో మనం ప్రతిష్ఠ చేసాం. ఒక మహానుభావుల ద్వారాను పెద్దల ద్వారానో ప్రతిష్ఠింపబడి మన హృదయంలో సాయి ఎవరు ప్రతిష్ఠ చేశారు? వారికిగా వారే ప్రతిష్ఠింపబడ్డారు. స్వయంభూ అంటే చూడండి ఎక్కువ మహిమ. అందుకని అటువంటి పరంధాముడు అట్లాగా చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ అలా వెళ్లిపోతూ ఆ కాలి అంజలి చప్పుడు వినిపిస్తూ ఉంటే ఆ భూదేవి పులకరించిపోయిందిట. అటువంటి మహాత్ముల యొక్క స్పర్శతో మన భారతావని అంతా కూడా ఇది ధూళి కూడా పునీతమైపోయింది. మహాత్ముల యొక్క మన ఈ వాతావరణాలన్నీ కూడా శ్రీరామచంద్రుడు అలా త్రేతాయుగంలో సంచరించినటువంటివి అప్పటి పేర్లే అంటుంటారు. ఇవన్నీ కూడా ఊళ్ళ పేర్లు కూడా లోతుకెళితే రాముడు సంచరించాడు అని చాలా చాలా మన పెద్దలందరూ లోతుకెళ్లి మాట్లాడుతూ ఉంటారు. అలాగే మన జీవితంలో ఉన్న మహాత్ములు కూడా ఇవో ఈ ప్రాంతాలన్నింటినీ సంచరించి ఇసుక రేణువులన్నీ కూడా పునీతమైపోయినాయి. అందుకని ఆ పాదధూలైతే చాలదా, ఆ పాదధూలు అయితే చాలు కదా మనం. అందుకనే ప్రభు ఎందు దాగి ఉన్నావో బృందావిహారీ ఎందు దాగి ఉన్నావో బృందావిహారీ నీ పాద ధూళినై నిలువనీయోయి నీ పాద ధూళినై నిలువనీయోయి నీ పాద ధూళినై నిలువనీయోయి నీ పాద ధూళినై నిలువనీయో. మనం కూడా ప్రార్థించుకుంటున్నాం అన్నమాట, నీ పాద ధూళినై ఉంటే చాలు ప్రభు, నీ పాద ధూళినై ఉంటే చాలు. అందుకనే ఎందుకంటే అన్నిటినీ విడిచిపెట్టి తాను కూడా ఉపదేశం తీసుకుని సాధువుల్లో కలిసిపోవాలని ఒక భక్తుడు అనుకున్నట్ట, తులసిదాసు వారు, కబీర్ దాసు వారు, ఒక మహానుభావుడు అనుకుంటే ఆశ్రమానికి వెళితే ఆశ్రమ ధర్మం ఏంటంటే మహాత్ముల సన్నిధి చేరిన తర్వాత పెళ్ళకపోతే తల్లిదండ్రుల అనుజ్ఞ ఇవ్వాలి, వివాహం చేసుకుంటే భార్య అనుజ్ఞ కావాలి. అందుకని నీ భార్య అనుజ్ఞ అయిందా అన్నట్ట. అయితే మరి అబద్ధం చెప్పకూడదు, నిజం చెబితే తనకి మార్గం ఉండదు. అందుకని మొత్తానికి తెగించి జీవితం మీద రోసి భార్య అనుజ్ఞ అయింది అని చెప్పి మొత్తానికి ఆశ్రమంలో ఉంటారు. ఉన్నా వెంటనే ఉపదేశం ఇచ్చేవాళ్ళు కాదు మహాత్ములు. 12 సంవత్సరాలు ఆశ్రమాన్ని ఆశ్రయించి ఉండాలి పూర్వకాలంలో. సరే ఆశ్రమాన్ని ఆశ్రయించున్నాడండి, ఇవో ఈయన కోసం వెతుకుతూ అందరూ కొంతమంది జనం ఏదో పెద్దలు యాత్రగా వచ్చి ఈ ఆశ్రమానికి రావడం జరిగింది. ఈయన చూశారు, వెంటనే గురువు గారితో చెప్పారు, ఏమండి భార్య వదిలిపెట్టొచ్చాడు, భార్య పిల్లలు చాలా బాధపడుతున్నారు అక్కడ అనేసరికి వెంటనే గురువు గారు పిలిచి, అబ్బాయి వీళ్ళ చేస్తాం వీలు కాదు, వెళ్ళిపో, ఉండడానికి వీల్లేదు అని చెప్పి పంపించేశారు. అంటే దృఢమైనటువంటి సంకల్పం, దృఢ సంకల్పం మనలో ఉండాలే గాని తప్పకుండా సాధిస్తామన్న విషయం గురించి చెప్తున్నా నేను. ఇది ఆయన ఏం చేశాడు, లభించలేదన్న ఆవేదనతో ఎలాగ గురుదేవుల దగ్గర నుంచి ఆ మాటని, ఎందుకంటే ధ్యాన మూలం గురువర్మూర్తి, పూజా మూలం గురుపదం, మంత్ర మూలం గురువర్ వాక్యం, ముక్తి మూలం గురుకృప. మంత్రానికి మూలమేది? గురుదేవుల వాక్. అందుకని అది ఆ వాక్కు లభించలేదే నాకు అని చెప్పి పాపం అల్లాడిపోయి ఏం చేస్తారంటే, రోజు ఆ స్వామి రామానంద స్వామిని ఆయన రోజు వెళ్లి నదికి వెళ్లి స్నానం చేసి వచ్చే అలవాటు ఉంది ఆయనకి. వెళుతూ వస్తూ కూడా ఏమీ ముట్టప్పుడు కూడా ఆ గురువు గారు ఏం మాట్లాడేవారు కాదు. శ్రీరామ రామ రామ రామ, శ్రీరామ రామ రామ రామ, శ్రీరామ రామ రామ రామ, శ్రీరామ రామ రామ రామ, ఇదే ఆయన స్మరణ చేసుకుంటూ వెళ్తూ వచ్చేవాడు. అయితే వెంటనే ఈయన ఏం చేశాడు, గురువు గారు ఎటువైపు నుంచి అయితే వస్తుంటారో అక్కడ భూమిలో గొయ్యి తీసుకుని తలకి మాత్రమే పైకట్టే పెట్టుకుని అక్కడ దారి మధ్యలో కాసాడండి ఆయన. ఇలాగా దారికి అడ్డుగా నిలబడినట్టుగా కాదు, భూమిలో ఉన్నట్టుగా పాదానికి తగిలినట్టుగా ఉండాలి, గురుదేవుల మాట వినిపించాలి తను. వెంటనే ఆయన ఆ గురువు గారు వస్తూ ఈ తలకాయ తగిలింది. స్నానం నుంచి వస్తూ వస్తూ తెల్లవారుజామున సమయంలో ఈ శిరస్సు తగిలింది, ఈ భక్తుడి యొక్క శిరస్సు తగిలింది. తగిలేసరికి వెళ్ళి శ్రీరామ రామ రామ అన్నారు. నాకు ఉపదేశం అయిపోయింది, ఇక నాకు మంత్రోపదేశం అయిపోయిందని వెంటనే అదే ఉపదేశంగా తీసుకుని ఆయన సాధన చేశాడు గొప్ప భక్తుడైపోయి. కానీ గురు వాక్యం ఉన్నది, గురువాక్యంతో కర్తవ్యం అంటే ఇంకా అది ఎవరు ఇంకోటి కావాలంటానికి వీలు లేదు. అక్కడ ప్రహ్లాద కుమారుడు కూడా ఓం నమో నారాయణాయ అనేటువంటిది తల్లి తండ్రి తండ్రి గారికి ఇష్టం లేదు వద్దు అంటే చాలా మంది ప్రశ్నించారు మా గురుదేవుల దగ్గర. తండ్రి మాట కూడా వినాలి కదా, తండ్రి అంత వద్దు, నారాయణమూర్తి అనొద్దు, నువ్వు నారాయణమూర్తి కాదు నువ్వు ఇట్రా అని చెప్పి అంటుంటే తండ్రి మాట కూడా వినాలి కదా అంటే గురుదేవులు చెప్పారు తండ్రి కంటే కూడా గొప్పవాడెవరు? గురుదేవు. అందుకని ఆ గర్భంలో ఉన్నప్పుడే లీలావతికి, గర్భంలో ఉన్నప్పుడే ప్రహ్లాద కుమారుడికి నారదుల ద్వారా ఉపదేశం అయిపోయింది ఏది ఓం నమో నారాయణ. కనుక అది గురుదేవుని వాక్కు, గురుదేవుని వాక్కుని అధిగమించి అనడానికి ఈ తల్లిదండ్రులు శరీరాన్ని మాత్రమే ఇస్తున్నారు కాని శరీరాన్ని తరింప చేయలేరు. కాని శరీరాన్ని తరింప చేసేటువంటి దివ్యోపదేశాన్ని తాను పొందాడు. అందుకనే ఆయన తరించడమే కాకుండా తండ్రికి కూడా ముక్తిని ప్రసాదించాడండి ఆ ప్రహ్లాదుడు. నారాయణమూర్తి అడుగుతాడు ప్రహ్లాద కుమారుని, ఏమి నీ కోరికది? మా తండ్రి గారికి ఉన్నత లోకాలు ముందుగా కోరుకోవడానికి ఏం కోరికలు లేవంటాడు ప్రహ్లాద్. నువ్వు కోరుకోమంటున్నావు సరే, నాకేం కోరికలు లేవే కోరుకోవడానికి అన్నాడు. మనమైతే అంటామా బోళంత లిస్ట్ ఉంటుందండి, ఆయన అడగకుండానే బోళంత లిస్టుతో మొదలు పెడతాం పూజ. పాప ఆయన కోరుకోమన్నా కూడా నాకేం కోరికలు లేవయ్యా, వెతుకినా నా కోరిక కనిపించట్లేదు అన్నట్ట. అంటే నారాయణమూర్తి అన్నట్ట అది ఆ నృసింహ రూపంలో ఉంది, లాభం లేదే అని వేదోడు కోరుకోవాలి. సరే మీరు అంటున్నారు కనుక ప్రభు, ఎంత పాపం చేసినా మా తండ్రికి మాత్రం సద్గతిని ప్రసాదించు ప్రభు అని తప్పకుండా. అది నిన్నెప్పుడు కన్నాడో అప్పుడే సద్గతి పొందాడయ్యా ఆయన, నిన్నెప్పుడైతే కన్నాడో అప్పుడే సద్గతి ఇచ్చేశాను హిరణ్యకశిపు మహారాజ్. అందుకని మనం కూడా మన తల్లిదండ్రుల యొక్క వారి మనకి జీవితాన్ని ఇవ్వడానికి వారు కారణం. అందుకని వారు ఈ జీవితాన్ని ఇచ్చినందుకు మనం ఈ జీవితాన్ని మనం తరింప చేసుకుంటే ఈ జీవితంలో ఉండగానే మనం అటువంటి ముఖ్య మార్గాన్ని ఎత్తుక్కుని మనం బ్రతికుండగానే అటువంటి అనుభూతిని విలక్షణమైనటువంటి వివేక దృష్టి కలిగి అతను ఎక్కడి నుంచి వెళ్ళాము, హంస అనేటువంటిది పాలు నీళ్లు కలిపి పెడితే పాలను తీసుకొని నీటిని విడిచిపెడుతుంది కానీ నీటిని పాలు చేయలేదు. అలాగే నిత్యానిత్యం అనేటువంటి ప్రపంచంలో మనం ఉన్నందుకు ఆ హంస వల్లే మనని నిత్యమైనటువంటి దాన్ని మనం ఆచరించాలి, అనిత్యమైనటువంటి దాన్ని విడిచిపెట్టాలి అని వివేక దృష్టిని మనకు అలవర్చారు. కానీ మహాత్ములు పరమహంస స్వరూపులు కదూ, వారేం చేస్తారు నిత్యమైనటువంటి దాన్ని వారు ఆచరిస్తూ అనిత్యమైనటువంటి దాన్ని కూడా నిత్యంగా మార్చేటువంటి మహానుభావులు. అనిత్యమైనటువంటి దాన్ని కూడా ఏం చేస్తున్నారు, నిత్యమైనదిగా చేస్తున్నారు, నిత్యమైనదిగా చేస్తున్నారు. కాబట్టి వారు పరమహంస స్వరూపులయ్యారు ఎవరు, మహాత్ములు. అటువంటి పరమహంస స్వరూపులైనటువంటి సద్గురువుల్ని మహాత్ముల్ని మనం వారు ఆశ్రయం మనకి ఇచ్చారు. మనం ఆశ్రయించడం కాదు, మనం ఆశ్రయించాలంటే అక్కడేముంది, మర్కట కిశోర న్యాయం వస్తుంది. కోతి పిల్ల కోతిని పట్టుకున్నట్టుగా ఉంటుంది, ఎప్పుడైనా వదిలిపెడితే కింద పడి వస్తుంది, దెబ్బలు తగులుతాయి. కానీ మన మర్కట కిశోర న్యాయం అంటే తల్లి పిల్లే పిల్లి పిల్లల్ని పట్టుకుంది. అలాగే మనకి భగవంతుడైనటువంటి సద్గురువులు మనకు ఆశ్రయం ఇచ్చారు. అయ్యో పాపం ఏమైపోతాడో అని ఆశ్రయం ఇచ్చి జాలి తలిపిచ్చి మనకి ఏం చేస్తున్నారు, జన్మలు లేకుండా ఇక ఉన్నటువంటి వాసనని కడిగి పెడుతున్నారు, కడిగేస్తున్నారు, ఎక్కడికక్కడ తోమేస్తున్నారు. దాన్ని అర్థం చేసుకోక మానవుడు పాపం చాలా గొడవల గొడవల్లో పడిపోతుంటాడు. అర్థం కాని గురుదేవులు అంటుండేవారు, నీకు తెలియని బాధ నాకు తెలిసిన బాధ అంటుండేవారు శ్రీ గురుదేవులు. మహాత్ములు చూడండి, మహాత్ములకి ఏంటి తెలిసిన బాధే, అయ్యో ఇంకా గుర్తించట్లేదు, అందరూ కలిసి భగవన్నామంలో మునికి తెలుసుకుంటే ఎంత బాగుంటుంది, హాయిగా తత్వ స్వరూపం అయి ఉండి కూడా కానటువంటి దేహ దృష్టితో వెళ్ళిపోతున్నారే, ఈ దేహం ఎంతవరకు అందంగా ఉంటుంది, ఎంతవరకు సుందరంగా ఉంటుంది, ఎంతవరకు హాయిగా ఉంటుంది, ఎన్నిసార్లు రుద్దితే మళ్ళా మరో గంటకి మళ్ళా మట్టి పట్టే దీనికి, అయ్యో అంతక్కన పవిత్రత చేసుకోలేకపోతున్నారే, దగ్గరే పెట్టుకుని నిధిని గుర్తించలేకపోతున్నారే అని మహాత్ములకేది తెలిసిన బాధ. తెలిసిన బాధ అలా ఉంచి తెలుసుకోవటం లేదని, తెలియని బాధ కూడా వారే. మనకు కూడా తెలియటం లేదు, తెలియదని కూడా తెలియటం లేదు. అందుకని మహాత్ముల్ని ఆశ్రయించి వారు చూపించిన మార్గంలో మనం ముందుకు వెళ్తే చాలు, మనం తప్పకుండా ఈ మానవ జన్మను సార్థకత చేసుకోగలుగుతాం. అటువంటిది రామదాస్ వారు అన్నట్టుగా మనం, ఎందుకంటే ఇది అటువంటి రాముని మంత్రం దొరికిందన్నాడు రామదాస్ వారు. అందుకని అలాగే మనం కూడా పూర్వజన్మలో ఎంత సుకృతాన్ని చేసి పెట్టుకున్నామో, భగవంతుడు ఎంత అనుగ్రహాన్ని పాత్ర చేశాడో, మహాత్ములు మనకి ఆశ్రయం ఇచ్చి వారు హక్కుండా చేర్చుకున్నారు, ఇటువంటి భగవంతుని సన్నిధానంలో మనం సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు, అందరం కలిసి మనందరం కలిసినటువంటి సత్య పరిశోధనలో ముందుకు వెళ్లి సత్యాన్ని మనం గుర్తించి సత్యాన్ని అనుభవిస్తూ మన జీవితాన్ని మనం తరింప చేసుకుందాముగాక. అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధన సంపత్తిని సద్గురుదేవులు మనకి ప్రసాదించుగాక. సుఖీ భవ, సుఖీ భవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, ఆయుధ ఆరోగ్యైశ్వర్యములను, పుత్ర పౌత్ర ధన ధాన్యములను, అఖండ భగవన్నామామృత రసాస్వాదనని ప్రసాదించి సర్వదా జగన్మాత రక్షించుగాక. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, ఆయుధ ఆరోగ్యైశ్వర్యములను, పుత్ర పౌత్ర ధన ధాన్యములను ప్రసాదించి బ్రహ్మానంద సామ్రాజ్యాన్ని ఈ జీవితంలోని మనం అనుభవించుదుముగాక. అటువంటి శక్తిని, భక్తిని, జ్ఞానాన్ని జగన్నాథుడు, గురుదేవులు, గురుపాదుకులు మనకి ప్రసాదించుగాక. సుఖీభవ, సుఖీభవ. హరే ఓ.